గత కొన్ని ఆదివారాల నుంచి మనం భగవంతుడిలో ఉన్న 64 గుణాల గురించి చర్చిస్తున్నాము. సో ఈరోజు కూడా మనం ఇప్పటి వరకు ఏదైతే కంప్లీట్ చేసాం పారాయణ చేసి ముందుకెళ్దాం. అలా చేయడం వల్ల కొన్నాళ్ళకి మనకి అది కంఠస్థం అయిపోతుంది. సో మొదటి క్వాలిటీ సురమ్యంగా, అంటే భగవంతుడు ఒక శరీరం చాలా అందంగా ఉంటుంది. సర్వసల లక్షణయుక్త, భగవంతుడు శరీరం పైన మంగళమైన చిహ్నాలు ఉంటాయి. రుచిరా, భగవంతుడు అందంగానే కాదు ఆయన ఒక పర్సనాలిటీ కూడా చాలా ప్లీజింగ్గా ఉంటుంది, అందరినీ ఆనందాన్ని ఇస్తారు. తేజసన్విత, ఆయన చాలా తేజోమయగా ఉంటారు. బలియాన్, బలవంతంగా ఉంటారు. వయసన్విత, ఎప్పుడు కిషోర్ అవస్థలో ఉంటారు. వివిధ అద్భుత భాషావేత్, ఆయనకు అన్ని భాషలు వచ్చు, సంస్కృతే కాదు మన మనసులో ఏం జరుగుతుందో అది కూడా ఆయనకి బాగా తెలుసు. సత్యవాక్య, ట్రూత్ఫుల్, ఆయన ఎప్పుడు సత్యమే మాట్లాడతారు. ప్రియం వద, చాలా తీయగా మాట్లాడతారు. వావాదుక, ఫ్లూవెంట్గా మాట్లాడతారు ఆగకుండా. సుపండిత, ఆయన చాలా విద్యలు నేర్చుకుని ఉన్నారు. బుద్ధిమాన్, సో విద్యల తాలూకు జ్ఞానమే కాదు దాన్ని ఎలా ఆచరించాలి కూడా ఆయనకు బాగా తెలుసు. ప్రతిభావిత, ప్రతిభావిత అంటే జీనియస్, సో ఆయన కొత్త కొత్త ఆర్గ్యుమెంట్స్ ఇవ్వగలుగుతారు, ఎవరికైనా ఓడించగలుగుతారు. విదగ్ధ, ఆర్టిస్టిక్. తర్వాత చతురా, మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు. భక్త సుహృత, భక్తులు ఒక శ్రేయో అభిలాషి ఆయన. శరణాగత పాలక, ఎవరైతే శరణాగతి తీసుకుంటారో అలాంటి వాళ్ళని కాపాడతారు. సాధు సంశ్రయ, భక్తుల పట్ల కొంచెం పక్షపాతం చూపిస్తారు. వదన్యా, ఆయన చాలా విశాలమైన హృదయం కలిగి ఉన్నారు. సర్వాజ్ఞ, ఆయనకి అన్నీ తెలుసు, సర్వవ్యాప్తంగా ఎక్కడ ఏమి జరుగుతుంది అన్నీ ఆయనకి తెలుసు. తర్వాత దక్ష, చాలా ఎక్స్పర్ట్గా ఉంటారు. కృతజ్ఞ, ఎల్లప్పుడూ భక్తుల పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తారు. సో ఎవరైనా ఎంతో కొంత ప్రేమతో భగవంతుడిని సేవా పూజ అందిస్తే ఆయన రెట్టింపుగా ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. సుదృఢవ్రత, ఒక్కసారి ఏదైనా నిశ్చయించారంటే దృఢవ్రత, దాన్ని చేసి తీరుతారు. శాస్త్ర చక్షు, ఎప్పుడైనా శాస్త్రం నుంచి మాట్లాడతారు. శుచి, చాలా పవిత్రంగా ఉంటారు. ఎంత పవిత్రంగా ఉంటారంటే ఆయనకు తాకిన ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా మారుతారు. సో భగవంతుడికి తాకడం అంటే ఆయన దివ్యమంగళ రూపాన్ని చూడడం, లేదంటే ఆయన గురించి వినడం, లేదంటే ఆయనకి తాకిన భక్తుల్లో ఒక సాంగత్యం చేయడం. సో అది కూడా మనకి పవిత్రంగా మారుతుంది, ఆ గుణం భగవంతుడిలో ఉంది. తర్వాత వసీ, సెల్ఫ్ కంట్రోల్. సో భగవంతుడు రిషికేశుడు, సో ఇంద్రియాలకి అధిపతి. సో ఎల్లప్పుడూ ఇంద్రియాల ఆయన నియంత్రణలోనే ఉంటుందన్నమాట. స్థిర అంటే అచంచలంగా ఉంటారు. ఒక్కసారి ఆయన ఏదైనా ఆలోచించారు అంటే దాన్ని చేస్తారు, దాని నుంచి అన్వేవరింగ్, మూవ్ అవ్వరు. దంత అంటే ఆయనలో సహనం ఎక్కువ ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆయన సహించగలుగుతారు. తర్వాత క్షమాశీల, క్షమాశీల అంటే ఫర్గివింగ్. ఆయన ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేసినా ఆయన చాలా సరళంగా క్షమించగలుగుతారు. ఆయన ఏది హృదయంలో ఉంచరు, ఒక్క నిమిషంలో అది మర్చిపోతారు కూడా మనం క్షమాపణ అడిగితే. ఇది మనం గత ఆదివారం కంప్లీట్ చేసాం. సో మళ్ళీ ఇక్కడ కొత్త గుణం నుంచి మొదలు పెడదాము. గంభీరాకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు భక్తి రసామృత సింధుల్లో. గ్రేవ్ అంటే సీరియస్గా ఉండడం, గంభీరంగా ఉండడం. సో భగవంతుడు సీరియస్గా ఉండడం ఏంటి, ఆయన ఎల్లప్పుడు నవ్వుతూ ఉంటారు కదా, ఆయన ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ ఉంటుంది. ఇక్కడ గంభీరంగా ఉండడం అంటే ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఒక ఈక్విలిబ్రియం ఆయన లూజ్ చేయరు, అంటే ఎప్పుడు సమగా ఉంటారు. చాలా ఆనందం ఉన్నప్పటికీ కూడా అదే ఫేసు, ఎప్పుడైనా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా అలానే ఉంటారు, స్థిరంగా ఉంటారు. సో ఈ గుణము మనం ఎక్కడ చూస్తాం, రిజువు బృందావన్ లీలలో ఎప్పుడైతే సాయంత్రం పూట స్వామి ఆవుల్ని తీసుకొని వస్తారో అడవి నుంచి మళ్ళీ వెనక, ఆయన ఒక రొటీన్ ఎలా ఉందంటే, ఆయన సాయంత్రం వస్తున్నారు, వచ్చినప్పటికి దారిలో బ్రహ్మదేవుడు తర్వాత ఇంద్ర అందరూ వాళ్ళ వాళ్ళ విమానాల నుంచి దిగి భగవంతుని దండం పెడతారు. దండం పెట్టిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే వృందావనంలో ప్రవేశిస్తారు. వృందావనంలో ప్రవేశించినప్పుడు ఆ గోపికలందరూ కృష్ణుడి వైపు చూస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు మధ్యాహ్నం నుంచి వేచి ఉన్నారు, ఎప్పుడు వస్తారు కృష్ణుడు అని. సో కృష్ణుని చూసి చాలా ఆనందిస్తారు. అండ్ తర్వాత భవనం లోపలికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత యశోదమాత కొంతసేపులో భగవంతుడికి మసాజ్ ఇస్తారనమాట, రకరకాల ఆయిల్స్ తోటి, ఎందుకంటే అలసిపోయి ఉన్నారు పొద్దున్నుంచి అడవిలో ఆడుకున్నారు అని. సో మసాజ్ ఇస్తారు. మసాజ్ ఇచ్చిన తర్వాత స్నానం, స్నానం తర్వాత స్నాక్స్, స్నాక్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ అనమాట. సాయంత్రం పూట ఏదో డాన్స్ అయినా లేదంటే డ్రామా అయినా ఏదో ఒకటి వాళ్ళు కల్చరల్గా ఏదో హరికథ, సో దాంట్లో అటెండ్ అవుతారు. సో అటెండ్ అయిన తర్వాత డిన్నర్ అనమాట, ఫైనల్గా ఫ్యామిలీ డిన్నర్, నంద మహారాజ్తో కూర్చొని ప్రసాదం తీసుకోవడం, తర్వాత పడుకోవడం. సో పడుకున్నప్పటికీ భగవంతుడు పడుకోరు కదా, అందరూ పడుకుంటారు, కానీ ఆయన ఏం చేస్తారు, రాధారాణిని కలవడానికి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ఇదంతా జరుగుతుంది అప్పుడు కూడా ఒక్క నిమిషం కోసం ఆయన రాధారాణిని మర్చిపోలేదు. ఆయన మనసులో అదే జరుగుతుంది, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్, తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, ఈరోజు ఏం మాట్లాడతాను, ఏం చెప్తాను, ఏం తీసుకువెళ్తాను, ఏం బహుమతి ఇస్తాను. సో ఇక్కడ గంభీర ఆయన ఒక క్వాలిటీ ఏంటంటే, ఆయన చుట్టుపక్కల ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు ఆయన హృదయంలో ఏం జరుగుతుంది. ఆయన చూడడానికి నార్మల్గానే కనిపిస్తున్నారు, చూడడానికి మేబీ ఆ డాన్స్ డ్రామాలో నవ్వుతున్నారు, దాని ఒక ఆనందం తీసుకుంటున్నారు, కానీ లోపలైతే ఆయన రాధారాణి గురించి ఆలోచిస్తున్నారు. సో ఇది ఒక గుణం అనమాట ఆయనలోనే, ఏదైనా ఆయన బయట ఇది చేయట్లేదు, చాలా సమగా ఉంటున్నారనమాట. అండ్ మనం వృందావన లీలలో చూస్తే బలరాం ఎల్లప్పుడూ కృష్ణుడితో తిరిగేవారు, కానీ బలరాంకి కూడా తెలియదు కృష్ణుడు హృదయంలో ఏం జరుగుతుంది. ఆయన రాధారాణి కోసం వెయిట్ చేసి ఉన్నప్పటికైనా లేదంటే ఒక్కొక్కసారి రాధారాణి కోసం ఏదైనా ఆలోచిస్తూ ఉన్నా కూడా అతని మనసులో ఏమి జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియట్లేదు. సో గంభీరంగా ఉంటారు. ఈ గుణము మనము శ్రీల ప్రభుపాదలో కూడా చూస్తాం. ఆయన కూడా చాలా గంభీరంగా ఉండేవారు. ఆయన మనసులో ఆయన ఏం ఆలోచిస్తున్నారు ఎవరికి తెలియదు. ఒకసారి వృందావన్ టెంపుల్ ప్రెసిడెంట్కి ఎవరో చెప్పారు, శ్రీల ప్రభుపాద్ వస్తున్నారు, సో మీరు వెళ్ళి శ్రీల ప్రభుపాద్కి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వృందావన్ తీసుకురావాలి. సో అతను ఎంత ఆనందం అయిపోయాడనమాట, నేను వెళ్ళి ఆయన్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం అంటే నేను ఆయన ఇంకా లో కార్లో ఎవరు ఉండరు, సో నాకు ఎన్నెన్నో మంచి లీలలు చెప్తారేమో, నేను ఎంత ఫార్చునేట్, కార్లో మేమిద్దరే ఉంటాము ఢిల్లీ నుంచి వృందావన్ ఎన్ని అవర్స్ లెక్క పెట్టి ఎంత ఆనందం అనమాట. దానికి నిద్ర రావట్లేదు, మరుసటి రోజు గాడి తీసుకొని రెడీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయాడు, శ్రీల ప్రభుపాద్ దిగారు, గాడిలో కూర్చున్నారు, తన గుండు కొట్టుకుంటుందనమాట, ఇప్పుడు ఓన్లీ శ్రీల ప్రభుపాద్ అని నేను, ఇంకెవ్వరు ఉండరు, ఏం చెప్తారో, మేబీ దారంతా ఆయన కృష్ణుడు ఒక విరహంలో ఏడుస్తారేమో, లేదంటే కృష్ణ రాధారాణి ఒక గోప్య లీలల గురించి నాతో మాట్లాడతారేమో అని అతను అలా అనుకుంటూ సామాన్ పెడుతున్నారు గాడిలో. శ్రీల ప్రభుపాద్ వెనక కూర్చున్నారు, తను డ్రైవింగ్ సీట్లో ఉన్నారు, గాడి స్టార్ట్ అయింది, ఢిల్లీ నుంచి వృందావన్ రీచ్ అవుతుంది, శ్రీల ప్రభుపాద్ ఏం మాట్లాడట్లేదు, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే జపం చేస్తున్నారు. తిని అనుకుంటున్నాను అనమాట, అప్పుడు ఢిల్లీ ట్రాఫిక్ అంతా ఉంది కదా, ఇప్పుడు ఏం మాట్లాడారు, కొంచెం ఇంకా హైవే ఎక్కినప్పటికీ ఆయన మొదలు పెడతారు, ఏదో ఒకటి చెప్తారు తప్పకుండా. నేను చాలా ఫార్చునేట్, అసలు అలాంటి సౌభాగ్యం ఎవరిది లేదు. మొత్తం మీద ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నారు, దగ్గరకు వచ్చే సంఘర్షణ ప్రభుపాద ఏమీ మాట్లాడలేదు, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు వృందావన్ దగ్గరకు వచ్చేసింది. తిని డిసప్పాయింట్ అయిపోతున్నారు, ఇంకా ఏం చెప్పలేదు ఏంటి, ఇంకా ఇప్పుడైనా ఏమైనా చెప్తారు. అప్పుడు వెంటనే శ్రీల ప్రభుపాద్ ఒక మాట అన్నారు. సో ఇతను ఇంకా చాలా హ్యాపీ, ఇప్పుడు స్టార్ట్ అయింది. శ్రీల ప్రభుపాద్ జపం ఆపారు, జపం ఆపి అన్నారు సిమెంట్ సిమెంట్ అన్నారు, అంతే మళ్ళీ జపం మొదలు పెట్టేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు వృందావన్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో అప్పుడు గాడి నుంచి దిగుతూ శ్రీల ప్రభుపాద్ చెప్పారు, సిమెంట్ సిమెంటు ప్రైజు పెరుగుతుందేమో, నువ్వు కొంచెం కొనేసి ఇప్పుడు స్టోర్ రూమ్లో పెట్టేసుకో, మనకి టెంపుల్కి అవసరం కదా అని. అప్పుడు తను చాలా డిసప్పాయింట్ అయిపోతాడనమాట. తను అప్పుడు అనుకుంటాడనమాట, ఇదేంటి ఇలా జరిగింది అనమాట, నేను అసలు ఆయన ఏదేదో లీలలు చెప్పినప్పుడు అనుకున్నాను, కానీ ఆయన సిమెంట్ గురించి మాట్లాడుతున్నారా. సో భక్తుడిగా అతనేమనుకున్నాడంటే, శైల ప్రభుపాద్ ఏదో గోప్యమైన లీలలు చెప్తారు. సో మనం భక్తి జీవితం అంటే మనం ఏమనుకుంటాం, అసలు భక్తి జీవితం అంటే మేబీ నేను అస్తమాను భగవంతుడి గురించి వినడం, మంచి ప్రసాదం తినడం, ఏదో భాగవతం నుంచి చదివాను ఇంక సరిపోయింది. కానీ యాక్చువల్గా అది భక్తి జీవితం కాదు. భక్తి జీవితం అంటే భగవంతుడి కోసం ఏదో ఒకటి చేయడం, భగవంతుడికి సేవాన్ని అందించడం, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద్ ఒక మనస్తత్వం చూడండి, ఆయన ఎల్లప్పుడూ ఎలా భగవంతుడి గురించి ఏదోటి చెయ్యాలనే అనుకుని ఉంటారనమాట. ఆయన సిమెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఆయన అనుకుంటున్నారు ఈ టెంపుల్ కంప్లీట్ అయిపోతే వేలాది మంది భక్తులకి నేను భగవంతుడితో కనెక్ట్ చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్. మనం భగవంతుడికి ప్రేమిస్తున్నామంటే భగవంతుడు కావాల్సింది ఏంటి, ఆయనకి జీవులతో దగ్గర చేయాలి. ఎందుకంటే భగవంతుడి కోసం ఈ జీవులందరూ ఎవరు, ఆయన పిల్లలు. ఆయన పిల్లలు ఆయనతో దూరంగా ఉన్నారని ఆయన అది భరించలేకపోతున్నారు. సో ఎప్పుడైతే మనం జీవుల్ని భగవంతుడికి దగ్గర చేస్తాం ఆయన ఆనందిస్తారు. సో నిజంగా భగవంతుడిని ప్రేమిస్తే మనం భగవంతుడికి భక్తులకి దగ్గర చేయడానికి ప్రయత్నించాలి. భక్తులే టెంపుల్కి రారు, అందరూ వస్తారు. ఆయన ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా భక్తుల కింద మారిపోతారు. సో భగవంతుడికి భక్తులే కాదు, ఆయనకి ప్రతి జీవ మీద ప్రేమ ఉంది. సో శ్రీల ప్రభుపాదులు కూడా ఈ గుణం ఉంది. ఆయన చాలా గంభీరంగా కనిపిస్తారు, ఆయన లోపల ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. ఇలానే ఒకసారి కృష్ణుడికి ఎప్పుడైతే అక్రూరు మథుర తీసుకుని వెళ్ళిపోతారు, సో దారిలో అక్రూరు అంటాడనమాట, సంధ్యావందనం సమయం అయింది, నేను నది స్నానం చేసి వస్తాను. సో ఎప్పుడైతే అక్రూరు నది స్నానంకి వెళ్తారు, నది లోపల ములిగినప్పుడు తను ఏం చూస్తాడు, అక్కడ కృష్ణ బలరాం కనిపిస్తున్నారు. సో అప్పుడు అతను నది నుంచి బయటకు వచ్చి చూస్తే కూడా కృష్ణ బలరాం కనిపిస్తున్నారు రథం మీద. లోపలికి వెళ్తే మళ్ళీ కృష్ణ బలరాం కనిపిస్తున్నారు. ఒకసారి తను ఏం ఆలోచించారంటే బహుశా తను రథం దిగేసి వీళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు, కావాలి నాతోని పెంకితనం చేస్తున్నారేమో, కానీ బయట వచ్చినప్పటికీ వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా కొంతసేపు చేసిన తర్వాత కృష్ణుడు ఏం చేశారంటే తన విశ్వరూపం లోపల చూపించారనమాట, నీళ్ళ లోపల. సో అప్పుడు అక్రుడు ఇలా ఇంకా ముగ్ధమైపోయి అక్కడే ఉండిపోయాడు. సో అప్పుడు కృష్ణ అనుకుంటున్నాడు అనమాట, ఇప్పటికే ఆలస్యం అవుతుంది మథుర వెళ్ళడానికి, అందుకోసం ఆ దృశ్యాన్ని మాయం చేసేస్తారు. ఇప్పుడు అది మాయం చేస్తారు, అప్పుడు అక్రుడు ఇంకా బయటికి వచ్చినప్పటికీ కృష్ణుడు అడుగుతున్నారనమాట, అంకల్ లేట్ అయిపోయింది వెళ్దామా, మీరు ఇంకా ఎంతసేపు స్నానం చేసుకుంటారు. సో మొత్తం మీద అక్రూడు బయటికి వచ్చి రథంలో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో మథుర నగరి చేరినప్పటికీ సాయంత్రం అయిపోయింది. సో అక్రూడు అంటారు, ఎలాగో ఇప్పుడు సాయంకాలం అయింది కదా, ఇంకా కంస దగ్గర వెళ్ళడం ఎందుకు, రాత్రి నా ఇంట్లో ఉండిపోండి, మరుసటి రోజు మార్నింగ్ వెళ్దాము. సో ఆ లోపల నందమహారాజు కూడా గోపబాలుకులతోని ఎద్దులు బండులు ఎక్కి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మథుర. కానీ వాళ్ళు కూడా మథుర నగరి లోపల ప్రవేశించలేదు. మథుర నగరి ముందే రైట్ సైడ్లో ఒక పార్క్ ఉందన్నమాట, ఆ ఒక ఉద్యానంలో వాళ్ళు టెంట్స్ కట్టేసి ఉంటున్నారు. సో కృష్ణుడు అంటాడనమాట, లేదు నేను ఈరోజు నా నాన్నగారితోనే ఉంటాను, కావాలంటే రేపు వస్తాను. సో అక్రూడు బతమాలుతున్నారు, వద్దండి మా ఇంట్లో ఉండండి, మీరు అక్కడ ఉండడం ఏంటి అని. సో ఆ నిమిషం కృష్ణుడు ఏం చేస్తారంటే అక్రూడితో మాట్లాడుతూ అక్రూడు తాలూకా చేతి గట్టిగా పట్టుకుంటారనమాట, ఒక్క నిమిషం కోసం గట్టిగా పట్టుకుంటూ చెప్తున్నారనమాట, వద్దండి ఈసారి అవ్వదు, కానీ తప్పకుండా నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను, ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తాను. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఓకే చేతి పట్టుకున్నాడు, సో వాట్, దాంట్లో ఏంటి స్పెషల్? దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కమెంటరీలో అంటున్నారు, అసలు ఆ నిమిషం కృష్ణుడు అక్రూడు తాలూకా చేతి ఎందుకు పట్టుకున్నారంటే కృష్ణుడికి వ్రజలో ఉన్న సాయంకాలం గుర్తొచ్చేసింది. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, గోపికలు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వస్తాను ఆ ఆవుల్ని తీసుకొని మ్యాప్ నుంచి అని. గోపికలు రోజంతా ఆ సూర్యదేవుడిని తిడతారనమాట, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా, తొందరగా వెళ్ళి, నువ్వు వెళ్తే చంద్రమ వస్తుంది, చంద్రమ వస్తే కృష్ణుడు వస్తాడు, నీకేం పని లేదా ఎందుకు అంత మెల్లమెల్లగా కదులుతావు అని. సో కృష్ణుడికి అదంతా గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ గోపికాలు కళ్ళు అలానే ఉంటాయి బృందావన తాలూకా ద్వారం దగ్గర, ఇప్పుడే అడవి నుంచి కృష్ణుడు బృందావన లోపల ప్రవేశిస్తారు కదా. సో కృష్ణుడు మనసులో ఆలోచిస్తున్నాడు అనమాట, నేనైతే ఇప్పుడు మథురలో ఉన్నాను పర్వాలేదు, వాళ్ళ పరిస్థితి ఏముందో అక్కడ, వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు, నన్ను మిస్ చేస్తున్నారేమో, వాళ్ళు ఏదైనా అంటే చాలా భావంలో కిందకి పడిపోయి ఉన్నారేమో, ఏడుస్తున్నారేమో. సో వాళ్ళ గురించి ఆలోచిస్తూ కృష్ణుడు భరించలేక అక్రూరు తాలూకా చేతి గట్టిగా పట్టుకుంటున్నాడు. ఒక్కొక్కసారి మనకు కూడా నొప్పి ఇక్కడుంటే మనం ఇక్కడ పట్టుకుంటాం, అంటే ఏం చెయ్యాలి అని అది భరించలేన ఒక ఇదనమాట. సో ఎందుకు ఇది చెప్తున్నాను, ఈ ఇన్సిడెంట్ అంటే గంభీర, ఆయన అక్కడ ఏడడం మొదలు పెట్టలేదు, అక్రూరుతో ఏం షేర్ చేయలేదు, కానీ ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన లోపలే అది ఉంచుకున్నారు, ఆయన అక్రూరికి గట్టిగా పట్టుకుంటున్నారనమాట, ఎందుకంటే ఆయనకి గోపికాలు రాధారాణి గుర్తొచ్చేస్తున్నాయన్నమాట. సో ఇది కృష్ణ తాలూకా ఒక క్వాలిటీ. అయితే భక్తులుగా ఉన్న మనం కూడా ఈ ఒక క్వాలిటీని పెంచుకోవాలి. గంభీరంగా ఉండడం అంటే ఎక్కువ జీవితంలో ఆనందంగా ఉన్నప్పుడు కూడా సమానంగా ఉండాలి, ఎప్పుడైనా జీవితంలో చాలా ఎక్కువ దుఃఖం ఉన్నప్పుడు కూడా సమానంగా ఉండాలి. ఎప్పుడు మనం క్యారీ అవే అయిపోకూడదు. మామూలుగా మన ఒక అలవాటు ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ అంటే మనం చాలా ఓవర్ హ్యాపీ అయిపోతాం, ఏదో సెవెంత్ క్లౌడ్లో చాలా గర్వం పెరిగిపోతుంది మనకి. అదే మనకి పని మనిషి రాలేదనుకోండి, మన సిచ్యువేషన్ అంటే ప్రతిదానికి మనం రియాక్ట్ అయిపోతాం, స్థిరంగా ఒక్క దీంట్లో ఉండలేము. పని మనిషి ఈరోజు రాలేదనుకోండి, మన హలో చెప్పే ట్యూన్లోనే అందరికీ అర్థమైపోతుంది. మనం హలో చెప్పినప్పటికీ భర్త అంటారు, ఏ లక్ష్మి రాలేదా ఈరోజు అని. ఆ హలో చెప్పిన మాట కూడా అలా ఉంటుంది, అంటే మనము ఏదైనా దానిలో మనం లోపల ధరించలేము, వెంటనే అది మన మొహం మీదైనా మన ప్రవర్తనలో అయినా అది మనం చూపించేస్తాము. కానీ కృష్ణుడిలో ఆ క్వాలిటీ ఉంది, మనం క్యారీ అవే అయిపోతాం. ఏదైనా చాలా అనుకూలమైన పరిస్థితి ఉన్నాయనుకోండి, అక్కడ ఇంద్రియ భోగాలు ఎక్కువ ఉన్నారనుకోండి, మనం ఏదో ఒక ఆనందంలో మునిగిపోతాం. అసలు మనం అయ్యో నేను ఇస్కాన్ డివోటీ అని కూడా ఆ నిమిషం మర్చిపోతాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మ్యారేజ్ పార్టీస్లో వెళ్తారు, లేదంటే రిలేటివ్స్, ఆ నిమిషం ఇంకా అన్ని మర్చిపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులు పడతాయి దాన్ని మర్చిపోవడానికి. నేను చాలాసారి అబ్జర్వ్ చేస్తాను, సండే సండే రెగ్యులర్గా వస్తున్నారంటే అంత బాగానే ఉంది, మధ్యలో 2 Sundays గ్యాప్ వచ్చిందంటే మనిషి మారిపోతాడు. ఇంకా ఏం చెయ్యాలి ఏది అన్నీ మర్చిపోతారు, ఇంకా ఏ ఎలా మాట్లాడాలి కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పరివేశంలో ఉన్నారు, ఎలాంటి సాంగత్యం చేస్తున్నారు, దానివల్ల ఒక ప్రభావం వాళ్ళ మీద ఎంత తీవ్రంగా ఉందంటే వాళ్ళన్నీ మర్చిపోతున్నారు. యాజ్ అ డివోటీ నేను ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నా మాటలు ఎలా ఉండాలి. సి, నేను అందుకోసం ప్రతి ప్రవచనంలో చెప్తూ ఉంటాను, యాజ్ ఏ గృహస్థ మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఆశ్రమంలో ఉంటున్నాం, సో మాకు అలాంటి ఏం లేదు, ఎవరిదో మ్యారేజ్ అటెండ్ చేయాలి లేదంటే పార్టీస్, మాకేం ప్రాబ్లం లేదు, మేము మంచి పరివేశంలో ఉంటున్నాం. మీరు బయట ఉన్నప్పటికీ ఏంటంటే ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళాలి, తప్పదు. మీరు బయట పనిచేస్తున్నారు, మీ బాస్, మీ కొలీగ్స్ మీకు ఏదో ప్రోగ్రామ్కి పిలుస్తారు, ఏదో పార్టీకి పిలుస్తారు, వెళ్ళండి, తప్పట్లేదు, డ్యూటీగా వెళ్ళండి. కానీ అది మీ జీవితంలో దాని ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే సెలోటేప్ ఎఫెక్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు ఈ హాల్లో మనం కూర్చున్నాం, ఇక్కడ ఏదైనా మనం అట్టించామనుకోండి సెలోటేప్తోనే, ఏం పర్వాలేదు, కొన్నాళ్ళకి ఆ సెలోటేప్ నుంచి మనం తీసినా కూడా డాగు ఉండిపోతుంది, కానీ అది కూడా కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ అదే ఆ చాట్ని అట్టించడానికి మనం మేక పెట్టామనుకోండి ఆ మేకని తీసినప్పటికీ కూడా అక్కడ కన్నం పడిపోతుంది. సో మన జీవితంలో మనం ఏది అటెండ్ అయినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అది సెలోటేప్ ఎఫెక్టే ఉండాలి. మనం దానిలో నేలు పెట్టుకోకూడదు, నేలు పెడితే ఆ కన్నము ఉండిపోతుంది. సో నేలు పెట్టడం అంటే దాన్ని చాలా డీప్గా మన హృదయంలో ముద్రించడం. ఇప్పుడు ఏ రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళినా కూడా ఏమవుతుంది, ఒక నెల వరకు దాని ఆలోచన, ఈవిడ అలా చెప్పింది, ఆవిడ అలా చెప్పింది, ఆవిడ నా సాడీ మీద కమెంట్ చేసింది, ఆవిడ ఇలాంటి వేసుకుంది, ఆవిడ నా వైపు చూడలేదు, నాకు అడగలేదు. అండ్ అది ఒక 15-20 రోజు నెల వరకు మన మైండ్లో ఉంటుంది. కాదు, వెళ్ళండి. వెళ్ళారు, అక్కడికి అది అయ్యింది, ఎప్పుడైతే మీరు ఇంటికి తిరిగి వెళ్ళారో ఆ చాప్టర్ అక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, మనం వెళ్ళాము, అది మన రెస్పాన్సిబిలిటీ. బ్యాక్ టు నా లైఫ్, ఓకే, రేపు మార్నింగ్ మంగళహారతి, ఎస్, నా చాంటింగ్, నా భాగవతం, అంతే. సో ఆ సెల్లోటేప్ ఎఫెక్టే ఉండాలి మనకి, ఆ నేల్ ఎఫెక్ట్ ఉండకూడదు. సో మనం కూడా ఈ గుణాన్ని పెంచుకోవాలి, గంభీరంగా ఉండాలి, క్యారీ చేయకూడదు. ఏదైనా ఏ పరిస్థితులు మనం పడామో ఆ పరిస్థితిని మనం క్యారీ చేయకూడదు, ఓన్లీ కృష్ణాని మన హృదయంలో క్యారీ చేసుకోవాలి. అయితే ఎవరైనా ఈ గ్రేవ్ అనే వర్డ్ని హిప్పోక్రసీతోని మిస్టేక్ చేసేసుకోవచ్చు. మీరు గ్రేవ్గా ఉండాలని అంటున్నారు, లేదంటే గంభీరంగా ఉండాలని అంటున్నారంటే మాతాజీ దాని అర్థం మేము హిప్పోక్రసీగా ఉండాలా? హిప్పోక్రేట్గా ఉండడం అంటే మనసులో ఏదోటి ఉంది చెప్పడము, ఇంకొకటిలోను, దానిలో డిఫరెన్స్ ఉంది. హిప్పోక్రసీలో మీరు ఏం చేస్తున్నారంటే మీకు లోపల ఏదైనా జరిగినప్పటికీ కూడా దాని వ్యతిరేకంగా మీరు బయట మాట్లాడుతున్నారు. గంభీరంగా ఉండడం ఏంటంటే మీ ఒక ప్రవర్తనం వల్ల మీరెవరికి ఇబ్బంది పెట్టట్లేదు, మీరు కావాలని నాటకం చేయట్లేదు. కానీ మీ యొక్క ఇప్పుడు మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి, అవతల పట్ల అందరూ దాన్ని ఫీల్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణుడు రథరాణి గురించి ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే నందమహారాజుతో ప్రసాదం తింటున్నారు, నందమహారాజు మాట్లాడతారు, ఈరోజంతా ఏం చేశావు, అడవిలో ఏమయ్యింది, ఇలా చేశారా, అలా ఆడారా. సో ఆ నిమిషంలో ఒకవేళ కృష్ణుడు చాలా సాడ్ కానీ రాధారాణి గురించి ఆలోచిస్తూ ఉండిపోతే నందమహారాజు బెంగ పెట్టుకుంటారు, ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. సో ఆయన ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బంది ఉండకూడదు, ఆయన ఎప్పుడు చాలా దాన్ని హృదయంలో ఉంచుతారు. సో ఒక్కొక్కసారి మనము విపరీతమైన వ్యతిరేకమైన పరిస్థితులకి గురి అయ్యాము, మన పరివేశం అంటే మన ఒక సిచ్యువేషన్ బాగాలేనప్పటికీ కూడా ఇతరులని ఆ ఫీలింగ్ మనం రానివ్వకూడదు అనమాట. వాళ్ళతో ఎలా ఉంటున్నా మనం అలానే బిహేవ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఇస్ గంభీర. గంభీరంగా ఉండడం అంటే సీరియస్గా ఉండడము అండ్ సమగా ఉండడం, సుఖంలో దుఃఖంలో ఒకే రకంగా ప్రవర్తించడం. నెక్స్ట్ గుణానికి వెళ్ళిపోదాము. ధృతిమాన్. ధృతిమాన్ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్. దీనికి రూపగోస్వామి 2 meanings ఇచ్చారు. ఒకటి అంటున్నారు, అ పర్సన్ హూ ఇస్ నాట్ ఎడ్యుటేటెడ్ ఈవెన్ ఇన్ సీరియస్ కాజ్ ఫర్ డిస్ట్రెస్. దాని అర్థం ఏంటంటే పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఆ పర్సన్ ఎడ్యుటేట్ అవ్వడు. ఎడ్యుటేట్ అంటే డిస్టర్బ్ అవ్వడము, లేదంటే కోపం అవ్వడము లేదు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా తన మంచి స్వభావాన్ని తను వదలడు. సో దీని అర్థం ఏంటంటే, కృష్ణ ఒరిజినల్ స్వభావం చాలా మంచిది. ఒక్కొక్కసారి ఆయన ఎవరి మీద కోపం చూపించినప్పుడు కూడా మనం అనొచ్చు, మీరు అన్నారు కృష్ణుడు ధృతమాన్, ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వరు. కానీ మనం చూస్తున్నాం ఒక్కొక్కసారి మహాభారత్ వార్లో, ఎప్పుడైతే అర్జున్ భీష్మ మీద సరిగ్గా బాణం వేయట్లేదు, ఎందుకంటే అర్జున్కి భీష్మ పట్ల ప్రేమ ఉంది, అప్పుడు కృష్ణుడు కోపమై ఏం చేస్తారు, ఆ రథచక్రాల్ని తీసుకొని నేనే చంపేస్తాను భీష్ముడిని అని ఆయన కోపమైపోతారు. సో ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు, మీరు అన్నారు కృష్ణుడు సమానంగా ఉన్నారు కానీ కృష్ణుడు కోపం చూపిస్తున్నారు. లేదు, ఇక్కడ కోపం చూపిస్తున్నారు, కోపం అవ్వట్లేదు, దాంట్లో తేడా ఉంది. మన ఒక జీవితంలో ఎలా ఉంటుందంటే, మనం కోపం అయిపోతాము ఎవరి మీదైనా, అంటే ఎవరైనా మనలో కోపం తెప్పించవచ్చు, కానీ కృష్ణుడులో అలా కాదు. ఆయన కోపం కంట్రోల్లో ఉన్నారు. సో ఆయన కావాలనేది చూపిస్తారు, కానీ ఆయన యాక్చువల్గా కోపంగా అవ్వరు. మన జీవితంలో ఎలా ఉందంటే, మన ఒక ఇమోషన్స్ ఎల్లప్పుడూ ఇతరుల చేతిలో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఈరోజు మనం మూడ్ ఆఫ్ చేసేయచ్చు, ఎవరైనా కావాలంటే ఈరోజు మన డే మంచిగా చేసేసుకోవచ్చు. మనం ఎల్లప్పుడూ ఎవరు కంట్రోల్లోనే ఉన్నాము. అలా ఎవరైనా ఉన్నారా, నాకు ఎవరు ఏం చెప్పిన పర్లేదు, నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను, లేదు. ఎవరైనా చిన్న కమెంట్ ఇస్తేనే మనం సాడ్ అయిపోతాం. ఎవరైనా ఈ మీ సారీ చాలా బాగుందంటే ఇంకా సరిపోయింది, తర్వాత మాట ఇంకేమన్నారు వినబడలేదు, కానీ చాలా హ్యాపీ. సో మనం ఎల్లప్పుడూ అదర్స్ కంట్రోల్లోనే ఉన్నాము. వాళ్ళకి ఎలా కావాలి, మన డాల్ లాగా ఇప్పుడు ఆనందం అంటే ఓకే ఆనందాన్ని ఇస్తారు, ఇప్పుడు మన దుఃఖం అంటే ఏదో చెడు కమెంట్ ఇచ్చినప్పటికీ మనం సాడ్ అయిపోతాము. సో కానీ కృష్ణుడు అలా ఎవరు కంట్రోల్లో లేరు. ఆయన కావాల్స్తే కోపం చూపిస్తారు అవసరం ఉంటే. సో అదంతా ఆయన కంట్రోల్లో ఉంది, అది మనలో ఉన్న ఆయనకు ఉన్న తేడా అనమాట. సో ఆయన కోపం చూపిస్తారు, ఆ పరిస్థితికి అవసరమా అయితే సరే కోపం తెప్పిస్తాను, పరిస్థితికి అవసరం లేదా అయితే అవసరం లేదు. కానీ మనం అలా చేయలేకపోతున్నాం, మన ఇమోషన్ని మనకి మనము కంట్రోల్ చేయలేకపోతున్నాం. అండ్ ఎవరైనా అనొచ్చు, అలా కాదు మాతాజీ, నాకు కూడా అందరితో మంచిగానే ఉండాలని అనిపిస్తుంది, కానీ వాళ్ళే నన్ను అలా చెప్తారు, అలాంటి కమెంట్ వేస్తారని నేను కోపం అయిపోతాను. అవునా, మ్యాక్సిమం అందరిది ఒక ఎక్స్క్యూజ్ ఇదే, 99.9% నేను బాగానే ఉండాలని ప్రయత్నిస్తాను మాతాజీ, కానీ ఇతరులే నాకు ఇలా ప్రవర్తిస్తారు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఆరెంజ్ ఉందనుకోండి, ఆరెంజ్ ఫ్రూట్ మనం తింటాము, ఆ ఆరెంజ్ని మనం పిండితే ఏం బయటికి వస్తుంది, ఏ జ్యూసు, యాపిల్ జ్యూసా ఆరెంజ్ జ్యూసా? ఒకవేళ నేను మంచిగా పిండితే, కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిండితే, నిమ్మాయి పిండితే ఆరెంజ్ జ్యూస్. ష్యూర్, కన్ఫ్యూజన్ లేదు, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ జ్యూసే వస్తుంది, యాపిల్ జ్యూస్ రాదు. యాపిల్ జ్యూస్ యాపిల్ని పిండితే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, హీట్ టెంపరేచర్ ఉన్నా, కోల్డ్ టెంపరేచర్ ఉన్నా, అమెరికాలో వెళ్ళి ఆరెంజ్ పిండితే కూడా ఆరెంజ్ బయటికి. సో ఎందుకు దాని నుంచి ఆరెంజ్ జ్యూస్ బయటికి వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఆరెంజే ఉంది, సో ఆరెంజే వస్తుంది. సో మనలో ఏముంది అదే రావాలి, అంతే కదా, మనము ఏముంది అదే వస్తుంది. అప్పుడు మీరు పరిస్థితుల్ని ఎక్స్క్యూజ్ చెప్పకూడదు, లేదండి నేను చాలా మంచి ఆమె, కానీ ఆవిడ ఎలా మాట్లాడిన కూడా మీలో ఏముంది అదే బయటకు వస్తుంది. మీలో మంచి గుణం ఉందనుకోండి, ఎవరు మీకు ఎంత డిస్టర్బ్ చేసినా మీ స్మైల్ వెళ్ళదు, మీరు అలానే ఉంటారు, ఎందుకంటే మీలో ఇంకేం లేదు, అదే ఉంది, దాంతోనే మీరు తయారైపోయారు, మీరు అలానే ప్రవర్తిస్తారు. సో మనలో ఏముంది అదే బయటికి వస్తుంది. సో ఎల్లప్పుడూ మనం పరిస్థితుల్ని లేదంటే జనాలకి దోషం చూపించకూడదు, ఇతని వల్ల ఇలా అవుతున్నాను, ఇలా ఉంది సిచ్యువేషన్, అందుకోసం నేను ఇలా ప్రవర్తిస్తాను, లేదు మీలో అది ఉంది అందుకోసం అది బయటికి వస్తుంది. మనం ఎంత యాక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మనలో ఏది ఉంది అది తప్పకుండా బయటకు వస్తుంది. అండ్ స్పెషల్లీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడైతే అది చాలా ఈజీగా బయటపడుతుంది. ఒకసారి అక్బర్ దగ్గర ఒక అతను వచ్చాడనమాట, తనకి చాలా ఎక్కువ భాషలు వచ్చు. సో తన ఒక ఛాలెంజ్ ఏంటంటే, నాకు ఎన్ని భాషలు వచ్చినప్పటికైనా నా మాతృభాష ఏంటి మీరు గెస్ చేసి చెప్పండి. సో అప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారనమాట, ఎలా చెప్పాలి, అన్నిట్లో ఫ్లూయెంట్గా మాట్లాడతాడు ఇతను, అసలు ఎలా చెప్పాలి అని. తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే తను టాయిలెట్కి వెళ్తాడు, దొడ్డకి వెళ్తాడు, సో ఆ రోజుల్లో బాత్రూమ్స్ లేదు కదా, అలా బయట ఓపెన్ స్పేస్లో వెళ్తున్నాడు అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళి ఎప్పుడైతే అతను వస్తున్నాడు తిరిగి, బీర్బల్ ఏం చేస్తాడు, కావాలని తన మొహం మీద నీళ్ళు పడేస్తాడు. సో ఆ నిమిషం తనకి ఎంత కోపం వచ్చేసి మాతృభాషలు తిడతాడనమాట, ఎందుకు ఇలా చేసావు అని, ఏమనుకుంటున్నావు, కనిపించట్లేదా, నా మీద నా నీళ్ళు పాడేస్తావని. మరుసటి రోజు మళ్ళీ ఏం చేశారు, ఆ సభలో వెళ్ళి బీర్బల్ చెప్పేశాడు, తిని మాతృభాష ఇది అని. అప్పుడు తను ఆశ్చర్యపోయాడు, ఎలా చెప్పగలవు, సమర్థనాలని అనమాట. ఎవరు ఎంత దాయాలనుకున్నా కూడా కోపం వచ్చినప్పుడు మాతృభాషలోనే తిడతారు, ఇంకా అప్పుడు తెలిసిపోతుంది ఎవరి భాష ఏంటి అని. సో అలా మనం ఎంతైనా నటించవచ్చు, నేను చాలా మంచి పర్సన్, నాకు ఎప్పుడు కోపం రాదు, కానీ ఎవరైనా మన రాంగ్ సైడ్కి వెళ్ళారో అప్పుడు మన నిజ రూపం చూపించేస్తాం, యాక్చువల్గా మన ఒక స్వభావము ఎలాంటిది. కానీ కృష్ణుడు తాలూక స్వభావం నిజంగానే మంచిది, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా తనకి ఎప్పుడు కోపం అనేది రాదు, తను ఎల్లప్పుడూ మంచిగానే ఉంటారు. ఎక్కడైతే కోపం చూపించాలి అవసరం ఉంది అలాంటి ప్లేస్లో ఆయన తెప్పిస్తారు కావాలని. నాకు గుర్తుంది మా స్కూల్లో కూడా పిల్లలతో నాకు పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు, టీచర్స్ ఇంటరాక్ట్ చేస్తారు కానీ ఒక్కొక్కసారి ఆ పిల్లలు అసలు మాట వినకపోతే వాళ్ళు భయపెడతారనమాట, ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకువెళ్ళాలా ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకువెళ్ళాలని భయపెడతారు. మొత్తం మీద నాకు వచ్చి ముందే చెప్తారు, మేడం ఈ అబ్బాయిని తీసుకొస్తాను కొంచెం తిట్టండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఆ అబ్బాయి ఎవరు నాకు తెలియదు, నాకు అతని మీద ఏది కోపం లేదు, వాళ్ళు ముందే చెప్పేసి వెళ్ళారు ఇలా తీసుకొస్తామండి మీరు ఆఫీస్కి మీరు తిట్టాలని. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నేను ఇంకా నాటకం ఆడాలి, ఏంటి వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ వాట్ యుర్ డూయింగ్ చెప్పాలి. వెనక నుంచి మా టీచర్స్ ఇలా చెప్తారు, మేడం సూపర్ అంటే అలానే చెయ్యండి, కొంచెం ఎక్కువ కోపం చూపించండి అంటే అలా అలా కోపం చేస్తే అప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం భయపడితే పైకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమైంది, కోపం వస్తుంది లేదు మన అసలు అబ్బాయి తెలియదు నాకు అతని మీద ఏది కోపం లేదు, చెప్పారు ఇలా చెయ్యాలని ఒక నాటకం చెయ్యాలి. అలానే కృష్ణుడు కూడా పరిస్థితి పట్లు ఈ పరిస్థితికి ఇది అవసరమని అతను ఇలా తెప్పిస్తారు, నటే నాటకం చేస్తారు, కానీ ఆయనకి మాత్రం కోపము రాదు అనమాట. సో ఇది ఆయన నేచర్ రిద్ధిమాన్, ఎప్పుడు ఎజిటేటెడ్ అవ్వదు, ఏ పరిస్థితి అయినా ఆహా ఇది కృష్ణుడిని బాధ కలిగిపిస్తుంది అనేది లేదు. అండ్ హీఈస్ ఆల్వేస్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. సెల్ఫ్ సాటిస్ఫైడ్ది ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆనందం కోసం ఆయన ఇంకెవరి మీద ఆధారపడి లేదు. మన జీవితంలో ఎలా ఉంది, ఆనందం అంటే మనం ఎల్లప్పుడూ ఇతరుల మీద ఆధారపడి ఉన్నాము, అందరూ మనతో బాగా ఉంటే మనం హ్యాపీ, పరిస్థితులు అనుకూలంగా ఉంటే హ్యాపీ. మనం ఏదైనా మంచి బట్టలు కొన్నామనుకోండి పరస్పరం ఎవరైనా చూస్తే హ్యాపీ, ఇంట్లోనే మనం కట్టేసుకుని రూమ్లో తిరిగేస్తే మనకు ఆనందం ఉండదు, ఎవరైనా చూస్తే ఒక ఆనందం, బాగుందండి బాగా కనిపిస్తున్నారంటే మనకు ఆనందం. ఎల్లప్పుడూ వీ నీడ్ అదర్స్ టు మేక్ అస్ హ్యాపీ, బట్ కృష్ణ డజంట్ నీడ్ ఎనీబడీ టు మేక్ హిమ్ హ్యాపీ, హీ సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆత్మారామ్ అంటారు, ఆత్మారామ్ అంటే ఆయనలోనే ఆయన ఆనందిస్తూ ఉంటారనమాట, ఆయనకి ఎవ్వరూ అవసరం లేదు. అది కృష్ణ తాలూకా ఒక గుణం అనమాట, హీస్ ఆల్వేస్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. అందుగురించి రాసలీలలో గోపికల్ని ఒక్కొక్కసారి వదిలేసి వెళ్ళిపోతే గోపికలు అదే అడిగేవారనమాట, అంటే మేము ఇంతలాగా మీకోసము అంటే ఫీల్ అయిపోతూ ఉంటారు, మిమ్మల్ని మిస్ చేస్తుంటాం, మీరెప్పుడు మాకు మిస్ చేయరా, అలా వదిలేసి వెళ్ళిపోతారు అంటే అంత అనాసక్తిగా ఎలా ఉండగలుగుతున్నారు. ఎవరికైనా ఆసక్తి అంత పెరిగిపోతుంది కదా ఎవరితో అస్తమానం ఉంటే, కానీ మీరు ఎలా అలా ఉండగలుగుతున్నారు. ఒకసారి అయితే గోపికల్ని వదిలేసి కృష్ణుడు వెళ్ళిపోతే గోపికలు అడుగుతున్నారనమాట కృష్ణుడితోనే, అసలు నువ్వు ఎలాంటి ప్రేమికుడు మాకు అర్థమవదు. మూడు రకాలుగా ఉంటారు, ఒకరు ఎలా ఉంటారంటే మనం వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు మనని ప్రేమిస్తారు వెనక, ఒకరు ఎలా ఉంటారంటే మనం ప్రేమించినా లేనా వాళ్ళు మనని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు, ఒకరు ఎలా ఉంటారంటే మనం వాళ్ళని ప్రేమించినప్పుడు కూడా వాళ్ళు వెనక ప్రేమించరు. సో నువ్వు ఎలాంటి పర్సన్ అని అడుగుతున్నారనమాట. సో కృష్ణుడు అంటున్నారు నేను ఫోర్త్ కైండ్. ఇదేంటి ఫోర్త్ కైండ్ అంటే ఏంటి, ఫోర్త్ కైండ్ అంటే నేను కావాలని వాళ్ళు నా వాళ్ళకి నా పట్ల ప్రేమ ఇంత ఎక్కువ పెరగాలని నేను కొంతసేపు దూరం అయిపోతాను, ఇంకేమి లేదు. సో అప్పుడు గోపికలకి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీకు అర్థం అవ్వట్లేదు, నేను ఎప్పుడైతే మీతో ఉంటున్నానో అప్పుడు మీకు అంత విలువ ఉండట్లేదు, ఎప్పుడైతే నేను మీతో దూరం వెళ్తున్నానో అప్పుడు ఆ విరహలో నా పట్ల మీకున్న ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నేను మీతో రాసలీలలో ఉన్నారు ఓకే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆయన ఉన్నారు అంతే, కానీ ఎప్పుడైతే ఆయన లేరు అప్పుడు అన్ని చోట్ల ఆయనే కనిపిస్తున్నారు, ఆ చెట్లలో అయినా ఆకుల్లో అయినా మిస్సింగ్ అయిపోతున్నారు, లేరు 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 అని ఇంకా ఎక్కువ గుర్తొచ్చేస్తున్నారు. సాధకులుగా మనం కూడా ఇది అర్థం చేసుకోవాలి, కృష్ణుడు ఎప్పుడూ మనని వదిలేసి వెళ్ళరు, ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంటారు, మనకి కనిపించడు. మనము సాధకులుగా ఒక్కొక్కసారి మనం కూడా డిసప్పాయింట్ అయిపోవచ్చు, నేను ఇంతలాగా జపం చేస్తున్నాను కృష్ణుడిని ప్రార్థిస్తున్నాను కానీ ఎక్కడా కనిపించట్లేదు కృష్ణుడు మరిసి నా మీద, ఎందుకు కృష్ణుడు అంత కఠోరంగా ఉన్నాడు, కృష్ణుడు హృదయం లేదా రాయిగా ఉన్నాడా, నేను ఇంతలా పిలిచినా నా పరిస్థితులు ఇప్పటికీ మారలేదు ఇలానే ఉన్నాయి నేను ఏం చేయాలి. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, కృష్ణుడు మనకి కొన్ని పరిస్థితులు పెడతాడంటే మన ప్రేమ ఆయన పట్ల పెరగాలనే ఆ పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు, ఆయన మనం వదిలేసి వెళ్ళడు. మనం జపం చేసినప్పుడు ఒక్కొక్కసారి జపం చేయడానికి కష్టపడుతూ ఉంటాము, చేయలేకపోతున్నాము. అప్పుడు మనం అనుకోవాలి, కృష్ణుడు అక్కడే ఉన్నాడు, ఆ స్తంభం వెనక నుంచి మన వైపే చూస్తున్నాడు, ఆ తలుపు వెనక నుంచి మన వైపే చూస్తున్నాడు, మన వైపే చూస్తున్నాడు అని. ఎప్పుడైతే మన ఒక విరహ ఎట్టి ఎపిటోమ్లో పీక్లో వచ్చేస్తుందో అప్పుడు వస్తారు ఆయన, ఆ తలుపు వెనక నుంచి వస్తారా, నేను ఇక్కడే ఉన్నానని. అందుకోసం నాకు ఆ బీల్వమంగళ ఠాకూర్ తాలూకు ఒక చిత్రపటం నాకు చాలా ఇష్టం. ఆయన గుడ్డివాడు, సో ఆయన కూర్చొని భజన చేసుకుంటూ ఉంటారనమాట బీల్వమంగళ ఠాకూర్. అండ్ కృష్ణుడు ఆయన ఎదురుగానే కూర్చొని ఉన్నారు, కానీ ఆయన గుడ్డివాడుగా ఉన్నారు కదా, ఆయనకి కనిపించట్లేదు. ఆయన పాటలు పాడుతున్నారు, అండ్ కృష్ణుడు చాలా ఆనందిస్తున్నారు. దగ్గరుండి కృష్ణుడు తాలూకా కృష్ణుడి కోసం పాటలు పాడుతుంటే కృష్ణుడు కూడా వింటున్నాడు అనమాట, కానీ ఆయన కనిపించట్లేదు. సో ఆ చిత్రపటాన్ని నిన్న ఫోన్లో కూడా హోమ్ పేజ్గా పెట్టుకున్నాను, ఎందుకంటే అది పెద్ద ఇన్స్పిరేషన్. కృష్ణుడు మన దగ్గరే ఉన్నారు. ఇక్కడ బీల్వమంగళ ఠాకూర్కి ఎందుకు కృష్ణుడు కనిపించట్లేదు, ఎందుకంటే ఆయన శారీరకంగా గుడ్డివాడుగా ఉన్నారు అండ్ మనం మానసికంగా గుడ్డివాళ్ళుగా ఉన్నాము. మనకి కృష్ణుడు ఉన్నప్పుడు కూడా మనకు కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఎలా గుడ్డివాళ్ళుగా తయారయ్యామంటే మనము ఆ మోహము, ఆ మోహమాయ ఒక పరద మన కళ్ళు ముందు ఉంది. సో అందుకోసం మనకు కూడా కృష్ణుడు కనిపించట్లేదు. దాని అర్థం అతను లేడా? లేదు, తను మాత్రము ఉన్నాడు, మనకి వదిలేసి ఎప్పుడు వెళ్ళలేదు. సో కృష్ణ తాలూకా క్వాలిటీ ఆత్మారామ్, సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆయనకి ఎవరు అవసరం లేదు ఆనందం ఇవ్వడానికి, ఆయన ఆయనలోనే ఆనందిస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఆయన మనతో దూరం వెళ్తారు, ఆయన పట్ల మన ప్రేమ పెరగాలని అలాంటి ఏర్పాట్లు ఆయన చేస్తారు. రూపగోస్వామి ఇంకొక గుణం అంటారు, సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటే ఆయనకి ఎటువంటి క్రెడిట్ అవసరం లేదు. క్రెడిట్ అంటే గుర్తింపు, నేను చేశాను అని. ఆయనలోనే ఆయన ఆనందంగా ఉన్నారు, ఎవరు గుర్తించినా ఓకే, గుర్తించకపోయినా కూడా ఓకే. ఇప్పుడు మనము దాని ఒక రుజువు చూడండి, కృష్ణలీలలో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుంది, కంసని కృష్ణుడు చంపేస్తారు, ముష్టిక చానుడితో మల యుద్ధం చేస్తారు, ఇంత తర్వాత కంసని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, అందరు కృష్ణకే చెప్తారు నువ్వే రాజుగా ఉండాలి, ఎందుకంటే ఈ కంస నుంచి మాకు ముక్తులు విముక్తులు చేస్తావు నువ్వే. సో అప్పుడు కృష్ణుడు అంటారు, నేను మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేనెందుకు రాజాగా కూర్చోవాలి, మా తాతగారు ఉన్నారు కదా ఉగ్రసేన్ మహారాజు, ఆయనే రాజుగా ఉంటారు. సో ఉగ్రసేన్ మహారాజుకి రాజుగా ఆయన పెడతారు. సో ఇక్కడ మనం చూస్తే కృష్ణుడికి ఎటువంటి గుర్తింపు కావాలని లేదు, ఆయన ఆయనలోనే ఆనందంగా ఉన్నారు. ఏదైనా ఎవరైనా నాకు ప్రేస్ చెయ్యాలి లేదంటే నన్ను పొగరాలి అనే అవసరం ఆయనకి లేదు. సో ఇది కూడా ఒక మంచి క్వాలిటీ మనం చూసుకోవాలి, ఎందుకంటే ఈ గుర్తింపు అనేది చాలా పెద్ద వీక్నెస్. మనకి ఎల్లప్పుడూ గుర్తింపు కావాలి, పదే పదే గుర్తింపు కావాలి. చిన్న సేవ చేసినప్పుడుకైనా ఎవరైనా అప్రిషియేట్ చేయకపోతే మనం వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు. సో యాజ్ ఎ డివోటీ మనం ఈ క్వాలిటీ పెంచుకోవాలి, ఎవరు గుర్తింపు కోసం కాదు, మనం చేసింది సేవ, మనం కృష్ణుడిని ప్రేమిస్తున్నాం కనుక ఆయనకి సేవాన్ని అందిస్తున్నాం. ఏ రోజైతే ఆ గుర్తింపు అది నాకు అక్కర్లేదు అని మనం తీసేస్తామో మన సేవలో ఒక కళ వచ్చేస్తుంది, ఇంకా మంచిగా చేయగలుగుతాం. ఒకసారి ప్రయత్నించి చూడండి. కానీ మీరు అనుకోవచ్చు మాతాజీ చెప్పడం బాగుంది కానీ చాలా కష్టం మాతాజీ, ఊహించండి ఉషామాతాజీ 200 గీతా డిస్ట్రిబ్యూట్ చేశారు, నేను రేపు మైక్లో అనౌన్స్ చేసేస్తాను ఈ 200 గీతా డిస్ట్రిబ్యూటెడ్ బై గీతా మాతాజీ. అమ్మో మాతాజీ కష్టపడింది నేను, మీరు వేరే పర్సన్ పేరు చెప్తున్నారు, అప్పుడు నేను చెప్పవచ్చు ఎందుకు మీ గుర్తింపు ఎందుకమ్మా వదిలేయండి అమ్మా, అమ్మ మాతాజీ చాలా కష్టం అని అనుకోవచ్చు. ఇది చాలా డిఫికల్ట్, మనం చేసిన తర్వాత దాని క్రెడిట్ మనకి ఇవ్వకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ కృష్ణుడు ఒక స్వభావం అలాంటిది, ఆయనకి ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. కానీ మెల్లమెల్లగా ఈ క్వాలిటీ మనలో మనం పెంచాలంటే మనం ట్రై చేయాలి. చిన్న చిన్న సేవ చేయండి, ట్రై చేయండి, అది చేసి వెనక వెళ్ళిపోండి, ఎవరికి తెలియకుండా అది మీరు చేశారని. అలా మెల్లమెల్లగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒకరోజు దాని మీద ఆసక్తి వెళ్ళిపోతుంది, ఆ గుర్తింపు కావాలి, ఆ గుర్తింపు వస్తేనే నేను చేయగలుగుతాను అని. అవునా? చాలా ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు గివ్ ఇట్ అప్ ఫర్ వాట్, ఫర్ వాట్ ఆర్ యూ డూయింగ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. మనం ఈ గుర్తింపు వైపు కేంద్రీకరించి మనసుని పని చేస్తే అది డివోషనల్ సర్వీస్ ఎలా అవుతుంది? అది డివోషనల్ సర్వీస్ ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే అది మనం కృష్ణుడి కోసం చేస్తున్నాం. ఎప్పుడైతే మనం కృష్ణుడి కోసం కాదు, నా పేరేదో బాగా అవ్వాలి, నాకు అందరు మెచ్చుకోవాలంటే అది డివోషనల్ సర్వీస్ ఎలా అవుతుంది? కృష్ణుడు గీతాలో ఏమంటారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్. ఏదైనా కృష్ణుడి కోసమే చెయ్యండి, ఫార్ కృష్ణ. అండ్ ఆ ఫార్ కృష్ణ రావాలంటే ఈ స్లోలీ స్లోలీ క్రెడిట్ నాకు కావాలని ఆ ఒక్క కోరికని పక్కనే పెట్టాలి, మెల్లమెల్లగా ట్రై చేసుకోవాలి మనం. రిమెంబర్ చిన్నప్పుడు ఐ హ్యావ్ నాట్ సీన్ మై గ్రాండ్ ఫాదర్ కానీ మై మదర్ యూస్ టు టెల్, మా మదర్ మా తాతగారి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటే షీ యూస్ టు టెల్ మీ అబౌట్ హిస్ వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ. హీ యూస్ టు గివ్ సో మచ్ డొనేషన్ బట్ నెవర్ ఫర్ క్రెడిట్. సో బికాజ్ ఎవరైనా క్రెడిట్ ఇస్తారేమో అని ఆ భయంతోనే అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్ళి ఎవరెవరికైతే దానం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డోర్ దగ్గర రైస్ బస్తాలైనా బియ్యం బస్తాలైనా పెట్టేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు డోర్ ఓపెన్ చేసి చూసిస్తారేమో ఎవరిచ్చారు అని. సో ఎప్పుడైతే ఆయన సికింద్రాబాద్లో పరంపదించారు, ఆయన పరంపదించినప్పుడు ఎంతో మంది వేలాది మంది వచ్చారు ఆయన చూడడానికి. అప్పుడు మా అమ్మ మా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళెవరు అప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు అలా ఒక 4 ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఇలా ఇచ్చారనమాట. ఒకరోజు మేము ఇలా గబక్కని మార్నింగ్ తలుపు తీస్తే మేము ఆయన చూసామండి, మా డాక్టర్ కన్యాదానం ఆయన ఇచ్చారండి, మా అమ్మాయి ఎడ్యుకేషన్ ఆయనే చేశారు. అప్పుడు తెలిసింది ఓహో ఇంతలాగా. బట్ హీ నెవర్ టుక్ క్రెడిట్. ఇంటికి వచ్చి భార్యతో చెప్పడం కూడా నేను ఈరోజు ఇలా చేశాను అనేది లేదు. అండ్ అందుగురించి ఆయన ఒక మొహం మీద ఒక ఆనందం, అసలు మనకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనా ఆనందం. ఎందుకంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అప్పుడే కదా డిసప్పాయింట్ అవుతాము. ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి అప్పుడు డిసప్పాయింట్మెంటే ఉండదు. మన జీవితం డిసప్పాయింట్మెంట్ ఎందుకు ఉంది? ఎల్లప్పుడూ ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎవరో ఏదో చెప్పాలి, ఎవరో ఏదో చెయ్యాలి. మన ప్రాబ్లం ఏంటంటే మనం అందరి తాలూకా స్క్రిప్ట్ రాస్తాము. మనం ఎలా రాస్తాం స్క్రిప్ట్? మనమేమైనా యూనివర్సల్ డైరెక్టర్సా? మా హస్బెండ్ ఇలానే మాట్లాడాలి, మా పిల్లలు ఇలానే ప్రవర్తించాలి, పని మనిషి ఇలానే రావాలి, ఎందుకు ఇలా రావాలి? మీరు ఎలా రాయగలుగుతారు వాళ్ళ స్క్రిప్ట్? వాళ్ళు ఎలా మాట్లాడతారు? మీరు మీ స్క్రిప్ట్ రాయగలుగుతారు, నేను ఇలా మాట్లాడతాను, నేను ఇలా ఉంటాను. కానీ మనం అందరి స్క్రిప్ట్ రాస్తాం. మనని ఎవరు డైరెక్టర్గా పెట్టలేదు, మనమే మన డైరెక్టర్గా పెట్టుకున్నాం. లేదు నేను డైరెక్ట్ చేస్తాను మొత్తం షో, ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే అవతల మనిషి ఇలానే మాట్లాడాలి, ఇలానే దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. నో, ఎప్పుడైతే ఆ ఆసక్తి వదిలేస్తాము అందరి స్క్రిప్ట్లు నేను రాయాలి, అప్పుడు మనం హ్యాపీగానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు, వాళ్ళ స్క్రిప్ట్లో వాళ్ళు ఎలా రాస్తారు అది వాళ్ళ ఇష్టం, మనం ఎలా చేంజ్ చేయగలుగుతాం? వీ కెన్ చేంజ్ ఓన్లీ అవర్ సెల్ఫ్స్. అది ఎప్పుడైతే మనం మైండ్లో ముద్రించుతామో దెన్ వీ కెన్ ఆల్వేస్ బీ హ్యాపీ. సో కృష్ణ నెవర్ టేక్స్ క్రెడిట్, హీ డజన్ వాంట్ క్రెడిట్. తర్వాత పాయింట్ అంటున్నారు, ఎలా కృష్ణుడు ఒక భవనంలో ఇంతమంది అందమైన రాణిలు ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు వాళ్ళని ఆశించలేదు. సి ఎప్పుడైతే మన్మధుడు చూశాడు ద్వారకాలో 16,108 రాణిలు ఉన్నాయి, తను అనుకున్నాడు అనమాట ఇక్కడైతే నా బిజినెస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంతమంది రాణిలు ఉన్నారు కృష్ణుడికి అనమాట. కానీ తను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడు మన్మధుడు, ఇప్పుడు నేను ఇక్కడ నా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను, అప్పుడు కృష్ణుడు ఏం చేశారు? ఆ మన్మధుడు తాలూకా ఒక జెండా ఏముంటుంది, మకరధ్వజం అనమాట. సో మకరధ్వజం అంటే దాని మీద చేపతాలు ఒక సింబల్ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేశారు? ఆ ధ్వజాన్ని తీసుకొని ఆయన కాళ్ళ కింద దాన్ని క్రష్ చేసేసారనమాట. సో ఆయన కాళ్ళ కింద దాన్ని క్రష్ చేయడం వల్ల ఆ ధ్వజ పైన ఉన్న ఆ చేపతాలుక ముద్ర కృష్ణుడి తాలూకా అరికాల మీద పడిపోయింది. అందుకోసం మనం భగవంతుడి తాలూకా కాళ్ళ మీద ఉన్న చిహ్నాల్లో ఆ చేప కూడా ఒక సింబల్ ఉంటుంది. ఎందుకంటే మన్మధుడు కూడా ఆయన్ని ఓడించలేకపోయాడు. అండ్ ఈ ద్వారకా రాణిలు ఎలా అనుకుంటున్నారు? సాధారణ మహిళలు కాదు, యాక్చువల్గా ద్వారకాలో ఉన్న రాణిలు లేదంటే లక్ష్మీదేవి తాలూకా ఒక సౌందర్యం గురించి మనం ఊహించలేము. మన ఊహించడం అంటే మనం ఏదో మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ వరకే ఆగిపోతాం మనం. అంతకైనా ఎవరైనా ఉండొచ్చని మన ఇమాజినేషన్లో కూడా లేరు. అలా అందంగా లక్ష్మీదేవి సాక్షాత్గా ఎలా ఉండేవారు? చాలాసారి నేను మీ కథలో చెప్పాను ఎలా రుక్మిణీదేవి ఎంత అందంగా ఉండేవారు. రుక్మిణీదేవి ఆవిడ అంబికా టెంపుల్ నుంచి బయటికి వచ్చినప్పటికీ ఆయన సారీ తాలూకా కొంగ చిన్న ఇంతే మూవ్ చేశారు, చూద్దాము కృష్ణుడు వచ్చారో లేదో. ఎందుకంటే కృష్ణుడికి లేఖ రాసి ఉన్నారు, రండి నన్ను అపహరించండి అని. సో అప్పుడు ఆవిడ జస్ట్ చూస్తున్నారు కృష్ణుడు వచ్చారో లేదో. అక్కడ చాలామంది రాజాలు ఉన్నారు, వీళ్ళందరూ ఏనుగుల పైన ఉన్నారు. అండ్ వాళ్ళందరూ చూడ్డానికి వచ్చారు స్వయంవర్ ముందే, ఒకసారి చూద్దాం రుక్మిణి ఎంత అందంగా ఉంది, చాలా వినాయం కదా. సో ఈ రాజులందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ రుక్మిణీదేవి అక్కడ ఏం చేశారు, చిన్న చీర ఇంతే మూవ్ చేశారు కృష్ణుడిని వెతుకుంటూ. ఆ రెండు కళ్ళు చూసినప్పటికే ఆ రాజులు ఎవరైతే ఏనుగుల పైన కూర్చుని ఉన్నారో అనే అందరూ టపాక్మని పడిపోతున్నారు, టక్ 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 టక్. అందరూ పెద్ద శబ్దం అయిపోయింది అనమాట అక్కడ, అందరూ పడిపోతున్నారు స్పృహ తప్పి. అంటే అంత అందంగా ఎవరైనా ఉండొచ్చా అని జస్ట్ రుక్మిణీదేవి కళ్ళు చూడడం వల్ల. సో ఊహించండి, అలా ఒక రాణి కాదు, రెండు రాణి కాదు, 16,108 రాణిలు ఉన్నారు. అప్పుడు కూడా కృష్ణుడికి ఎవరి పట్ల ఆసక్తి లేదు, ఎందుకంటే ఆయన ఆత్మారాం, ఆయనకి ఆనందం కోసం ఎవరు అవసరము లేదు. ఆయన ఎల్లప్పుడూ ఆయనలోనే ఆయన ఆనందిస్తూ ఉంటారు. సో యాజ్ ఎ డివోటీస్ సెల్ఫ్ సాటిస్ఫికేషన్ అంటే ఆ గుణం మనం కూడా పెంచుకోవాలి. సాటిస్ఫికేషన్, వీ వాంట్ కృష్ణ, ఎక్సెప్ట్ కృష్ణ, వీ డోంట్ వాంట్ ఎనీథింగ్. అండ్ మన దగ్గర ఏముంది దాంట్లో ఆనందించాలి. ఎల్లప్పుడూ మనము సాటిస్ఫైడ్ లేదనే కదా బాధలు ఉన్నాము. మన దగ్గర ఏది ఉంది అది ఆనందం లేదు, ఏది లేదు మనకు అదే ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటాము. ఒక హాస్పిటల్లో ఒక జనరల్ వార్డ్ ఉంది. ఆ జనరల్ వార్డులో 5 to 6 పేషెంట్స్ ఉన్నారు. సో అందరూ ఏదో ఒక రోగి గురి అయి ఉన్నారు. సో ఒక అతను ఎలా ఉన్నాడంటే అసలు హాస్పిటల్ నుంచి అంటే బెడ్ నుంచి కదలలేకపోతున్నాడు. అలాంటి డిజీజ్ ఉందన్నమాట. అంటే ఇతను ఎప్పుడు బాధపడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ పేషెంట్స్, కానీ కనీసం వాళ్ళు కూర్చోగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, నాకు అంత పైపుతోనే చాలా బాధపడుతున్నాడు. సో నెక్స్ట్ బెడ్లో ఒక పేషెంట్ ఉన్నాడనమాట. సో తన ఒక బెడ్ ఎలా ఉందంటే కిటికీ దగ్గరే ఉంది. సో కిటికీ దగ్గర ఉండడం వల్ల తను ఇతనితో చెప్తానమాట, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను నీకు చెప్తాను చూడు, నేను ఈరోజు ఈ కిటికీ నుంచి ఏం చూస్తున్నాను, పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి, చక్కని ఒక తోట కనిపిస్తుంది, దాంట్లో ఒక అమ్మాయి బాల్తో ఆడుకుంటుంది. సో ఇలా రోజు ఏదో ఒకటి చెప్పడం అనమాట, ఈరోజు కింద ఏం జరుగుతుంది. తనకి హ్యాపీ, ఎందుకంటే బెడ్ నుంచి కదలలేకపోతున్నాడు కదా, ఆనందంగా వింటున్నాడు. ఒకరోజు ఏమైంది, ఆ పేషెంట్ పరమపదించాడు. ఎవరైతే చక్కగా అన్ని వివరించేవాడు, ఇతను చాలా బాధపడ్డాడు. సో అతని డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇతను నర్స్ని పిలిచారు, సిస్టర్ ఏమనుకోకపోతే నా బెడ్ మార్చేస్తారు, ఎందుకంటే ఈ ఇక్కడ నుంచి ఏ తాలూకా వ్యూ లేదు, మీరు కొంచెం నాకు ఆ బెడ్లో షిఫ్ట్ చేశారనుకోండి, నాకు మంచి వ్యూ కనిపిస్తుంది. సరే అని షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన వెంటనే ఫస్ట్ అతను కర్టెన్ తీశాడు, ఇప్పుడు నేను మంచి వ్యూ చూస్తానని. చూస్తే ఏముంది, ఏ వ్యూ లేదు, గోడ ఉందన్నమాట, ఏమీ లేదు. అవతల పక్క ఉన్న వార్డ్ తాలూకా గోడ కనిపిస్తుంది. తను ఆశ్చర్యపోయాడు, ఇదేంటి అని. వెంటనే నర్స్ని పిలిచాడు, ఇతను ఇక్కడ నుంచి మంచి వ్యూ కనిపించేది కదా, కొండలు ఏంటి, కొత్తగా ఏమైనా గోడ కట్టారని. అంటే ఆవిడ నవ్వుతుంది, ఎందుకు సార్ కొత్తగా, 30 సంవత్సరాలు అయిపోయింది. లేదు లేదు, తను ఏది నాకు ఎలా చెప్పేవాడు, కొండ కనిపించేది, అమ్మాయి కనిపించేది అంటే. అప్పుడు ఆ నర్స్ నవ్వుతుంది అనమాట, సార్ ఆయన గుడ్డివాడు సార్, ఆయనకి ఏం కనిపించదు, ఎలా చెప్పాడు మీతో అంతా అని వాళ్ళు నవ్వుతున్నారనమాట. ఊహించండి, గుడ్డివాడు, తనకి ఏమీ కనిపించట్లేదు, కానీ ఏదోటి ఊహించి ఊహించి తిని ఆనందం ఇస్తుంది కదా అని ఏదోటి వివరిస్తున్నాడనమాట. సో తన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా తను ఆనందంగా ఉన్నాడు, తన దగ్గర అన్నీ ఉన్నాయి. అప్పుడు వెంటనే తనకి విలువ వచ్చింది, బాబు నా దగ్గర కళ్ళు ఉన్నాయి, తిని కళ్ళు లేనప్పుడు కూడా ఎంత ఆనందంగా ఉన్నాడు. నా పరిస్థితి ఏంటి, టెంపరీగానే కదా, కొన్నాళ్ళకి నాకు ఆరోగ్యం బాగా నేను వెళ్ళిపోతాను హాస్పిటల్ నుంచి, ఏంటి ప్రాబ్లము. సో ఈ యొక్క క్వాలిటీ మన అందరిలో చాలా ల్యాకింగ్. సాటిస్ఫికేషనే ఉండదు ఎల్లప్పుడు మనకి, ఏమున్నా కూడా సాటిస్ఫికేషన్ లేదు, ఇది ఉంటే బాగుండేది, అది లేదని బాధ. కృష్ణ సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఆత్మారామ్, ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారు. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదామా. దక్షిణ, దక్షిణ అంటే జెంటల్. శ్రీల ప్రభుపాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు, హీ సెడ్ అ డివోటీ షుడ్ బి అ పర్ఫెక్ట్ జెంటల్మెన్. జెంటల్మెన్ అంటే ఏంటి? అసలు జెంటల్మెన్ అంటే అందరూ అనుకుంటారు ఎవరైతే సూటు బూటు టై రేమాండ్ కోటు అండ్ మంచిగా వాళ్ళు జెంటల్మెన్, షూస్ పాలిష్గా ఉన్నాయి, మంచి సాక్స్ ఉన్నాయి. జెంటల్మెన్ అంటే ఎవరి బిహేవియర్ చాలా జెంటల్గా ఉంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, చాలా ప్లీజింగ్గా ఉంటుంది, వాళ్ళకి అంటారు జెంటల్మెన్ అని చిల్ల ప్రభుపాద్ చెప్పేవారు. ఎవ్రీ డివోటీ షుడ్ బి అ జెంటల్మెన్. యాక్చువల్గా మనం కృష్ణుడి తాలూకా 64 గుణాలు గురించి చర్చిస్తున్నాం, కానీ ఈ ప్రతి ఒక్క గుణంలో మన కోసం ఎన్ని గుణపాఠాలు ఉన్నాయి, అసలు భక్తులుగా మనం ఎలా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం టేక్ ఇట్ ఈజీ అయిపోతాం. డివోటీస్ అంటే నేను నాన్ వెజ్ తినట్లేదు, ఐఎమ్ సో గ్రేట్, నేను ఆనియన్ గార్లిక్ తినను, టీ కాఫీ తాగను, కంటిమాల వేసేసుకుంటాను, అప్పుడే నేను గ్రేట్ అయిపోయాను. కానీ డివోటీ అంటే మన బిహేవియర్ కూడా చాలా జెంటల్గా ఉండాలి. వైష్ణవ్ అంటేనే ఎవరు హృదయము చాలా మెత్తగా ఉంది వాళ్ళకే వైష్ణవ్ అని చెప్తాము. శ్రీకృష్ణ ప్రభుపాద్ అంటున్నారు, ఎవ్రీ డివోటీ షుడ్ బి అ జెంటల్మెన్ అండ్ కృష్ణ వాజ్ ఆల్సో ఎ జెంటల్మెన్. ఎప్పుడు ఎప్పుడు మాట్లాడినప్పటికైనా అవతలందరూ ఆనందాన్ని అనుభవిస్తారనమాట. కానీ మనము మాట్లాడితేనే ఎవరికో నొప్పిస్తాం, మాటలే అలా ఉంటాయి మనది. ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఏ టెంపుల్కి టెంపుల్ వెళ్ళినప్పటికైనా ఎవరికి ఎలా టాంట్ చేయాలి, మీరెందుకు లేట్ వచ్చారు, మీరు ఎందుకు ఇలా చేశారు. నో 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 నో, మన మాటలు ఎలా ఉండాలి, అవతల మనిషికి చాలా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి మనతో. మనం ఎల్లప్పుడూ ఎవరికైనా పుట్ డౌన్ ఎలా చేద్దాం, నాలో చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి, మీలో లేదు అది మనం అది మనం అనుకోవచ్చు, లేదు జోక్గా చెప్తున్నా మాతాజీ, అవతల మనిషి అది జోక్గా తీసుకుంటున్నారు లేదా అది చూసుకొని జోక్గా మాట్లాడాలి. ఒకవేళ అవతల మనిషి ఫీల్ అవుతే, నేను చాలాసారి చూస్తాను, నాకు చాలాసారి చాలా డివోటీస్ ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా కంప్లైంట్స్ పంపిస్తుంటారు, మాతాజీ ఈ పర్సన్ ఇలా మాట్లాడారు, మాతాజీ ఆ పర్సన్ ఇలా మాట్లాడారు, అసలు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అవతల మనిషి ఎలా ఎవరైతే మాట్లాడారో బహుశా వాళ్ళకి తెలియదు కూడా వాళ్ళు ఇలా మాట్లాడారని. సో ఇప్పుడు మీరు ఊహించండి, ఎంతోమంది సెంటిమెంటల్గా ఉండొచ్చు, చాలా ఇమోషనల్గా ఉండొచ్చు, మన మాటలతో మనం వాళ్ళని నొప్పిస్తున్నామేమో. అందుగురించి మనం అవతల మనిషితో మాట్లాడినప్పుడు చూసుకోవాలి అతను ఒక మనస్తత్వం ఎలాంటిది, అతను జోక్ని తీసుకోగలుగుతాడో లేదో చూసి మనము మాట్లాడాలి. చాలా చాలా మనం జెంటల్గా, కృష్ణ వాజ్ ఆల్సో సో జెంటల్. సి మీరు ఊహించండి, ఎవరైతే దేవాది దేవుడు త్రిలోకకి నాథుడు, తనలో ఇంత వినయం ఉంది, ఎప్పుడు ఎవరితోని జెంటల్గానే మాట్లాడడం. సి కావాలంటే తనకు ఒక గర్వం రావచ్చు కదా, ఆయన త్రిలోకనాథ్ అన్నప్పటికీ ఆయనకి గర్వం లేదు. మన ఒక ఫ్లాట్ నాథ్, అది కూడా ఎక్కడ, ఏదో న్యూయార్క్ మాన్హాటన్ కాదు, విశాఖపట్నమే. ఆ ఫ్లాట్ నాతకి మనకి ఎంత గర్వం, ఐ హ్యావ్ మై ఓన్ హౌస్ అండి. ఏంట ఓన్ హౌస్, కొన్నాళ్ళకి మీరు పైన అప్పుడు ఆ ఓన్ హౌస్కి ఏమవుతుంది, ఎంత గర్వం అయిపోతుంది. ఒక్క ఫ్లాట్కి మనం ఎంత గర్వం అయిపోతాం. త్రిలోకుడికి నాతో ఆయనకి గర్వము లేదు. కావాలంటే ఆయన గర్వంతో మాట్లాడవచ్చు కదా, కానీ ఆయన అలా మాట్లాడు. మనకి ఎప్పుడైనా గర్వం వస్తే ఒకసారి ఆలోచించాలి, ఈ ప్రపంచంలో ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ప్రతి సోలార్ సిస్టమ్లో ఒక అర్త్ ప్లానెట్, ఆ అర్త్లో ఓ ఏషియా, ఏషియాలో ఇండియా, ఇండియాలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, వైజాగ్లో ఒక్క కాలనీలో మనకు ఒక్క ఫ్లాట్ ఉంది, ఒక్కొక్క చిన్న భూమి ఉంది, దానికి ఎంత గర్వపడిపోతున్నాం మనము. అసలు మనం ఎక్కడున్నామో, ఏంటి, దేనికోసం మనకు అంత గర్వం. ఇలా మనం ఎల్లప్పుడు మనాన్ని మనం చెక్ చేస్తూ ఉంటే ఆ గర్వం అనేది పోతుంది. ఎంతో కొంత చిన్న మంచి క్వాలిటీ ఉన్నప్పటికీ మనం అందరికీ ప్రదర్శించాలి నాలో ఎంత మంచి గుణాలు ఉన్నాయని. కృష్ణుడు సర్వగుణ సంపన్న, ఏది లేదని లేదు, 64 వింటున్నాం మనము, ఆ 64లో ఒక్కటి కూడా మనలో ఉంటే సరిపోయిందేమో, ఈ జీవితం సార్థకమైందని అనుకుంటాం మనం, ఒక్క క్వాలిటీ. అండ్ కృష్ణ విత్ ఎవ్రీబడి, ఈవెన్ కృష్ణ పొద్దున ఆవుల్ని తీసుకొని మేపకి వెళ్ళినప్పటికీ యశోదమాత చాలా డిస్టర్బ్ చేస్తాను యాక్చువల్గా, ఎందుకంటే తను వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ పిలవడము, ఎందుకంటే ఆవిడకి టెన్షన్ అనమాట, కృష్ణుడు సరిగా వెళ్తాడో లేదో. అతను ఎంతో కొంత దూరం వెళ్ళినప్పుడు కూడా యశోద రావా పిలుస్తారు, అయినప్పుడు కృష్ణుడు అడుగుతారు మళ్ళీ ఎందుకు పిలిచావమ్మా అంటే, ఏం లేదు నువ్వు జాగ్రత్తగా వెళ్తూ అక్కడ ముళ్ళు ఉంటాయి చూసుకో, గుచ్చుకుంటాయేమో. మళ్ళీ కొంచెం దూరం వెళ్తే మళ్ళీ పిలుస్తారు, తలపాక సరిగ్గా లేదు కొంచెం పెడతానని పిలిచాను, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ పిలుస్తారు, అలా కాదు నేను రసగుల్లా కట్టాను తిను, నువ్వు ఒక్కరే తినొద్దు అందరిని పంచు. సో ఎన్నిసారి పిలిచినప్పటికీ కూడా కృష్ణుడికి ఇరిటేషన్ అనేది లేదు, ఎందుకు అలా అన్నిసారి పిలుస్తున్నావు, అలా ఏం లేదు. మళ్ళీ అదే స్మైల్తో వస్తారు, మళ్ళీ పిలుస్తున్నావు నేను వెళ్ళనీస్తావా, వెళ్ళాలా లేదా, మళ్ళీ వచ్చి యశోదమాత కాలు మీద దండం పెట్టుకుంటారు, అమ్మ వెళ్తాను వదలు అని. సో సీ ద జెంటల్ బిహేవియర్. అండ్ యశోదమాత ఫీల్ అవుతారని అప్పుడు ఆయన టాపిక్ చేంజ్ చేస్తారు, కృష్ణుడు అనుకుంటారు ఈవిడ ఎలాగో ఇంకా వదలదు నన్ను, ఏదో పిలుస్తూనే ఉంటుంది. అప్పుడు కృష్ణుడు అడుగుతారనమాట, అమ్మ చాలా రోజులు అయింది నువ్వు ఆ స్వీట్ చేస్తావు కదా, నేను తినలేదు ఈరోజు చేస్తావా. అప్పుడు యశోదమాత వదులుతారు, అవునవును నేను ఆ స్వీట్ చేయాలి నీకోసం, సాయంత్రం తొందరగా వచ్చి అందు నేను వెళ్ళిపోతాను, దాన్ని తయారు చేయాలంటే చాలా గంటలు పడితే నేను వెళ్ళిపోతాను, అప్పుడు అలా వెళ్ళిపోతాను. సో ట్రిక్గానే ఆవిడని పంపిస్తారు, ఇరిటేషన్గా కాదు, అది నాకు కావాలి నువ్వు చేస్తావా నాకు అని. ఈవెన్ నంద మహారాజ్ కూడా కృష్ణుడిని వదలరనమాట, కృష్ణుడితోనే ఉంటారు. సో నందమహారాజ్ కూడా ఏదో ఒకటి చెప్పడం, అయ్యే బాబా నేను అది ఆ బ్యాట్తో, ఆ రోజుల్లో కూడా క్రికెట్ ఆడేవారు, కృష్ణుడు కూడా క్రికెట్ ఆడేవారు అనమాట. సో ఆ బ్యాట్ను నేను మొన్న ఆడుతున్నాను కదా, అది ఎలా పగిలిపోయింది, నాకు ఇంకో బ్యాట్ తయారు చేస్తారా, నాకు ఇంకొక బాల్ తయారు చేస్తారా అంటే, అప్పుడు నందమహారాజ్ సరే కరెక్ట్ నేను తయారు చేస్తానులే, నేను తెస్తానులే. సో అలా ఉండేది కృష్ణుడి తాలూకా బిహేవియర్, వెరీ వెరీ జెంటల్ అనమాట. ఆయన మాట్లాడితే చాలా తీయగా స్వీట్గా మాట్లాడేవారు. యాజ్ డివోటీస్గా మనం ఈ గుణాలని మనల్లో పెంచుకోవాలంటే మనం త్రీ ఫ్యాక్టరీస్ కొనాలి. త్రీ ఫ్యాక్టరీస్, అమ్మో త్రీ ఫ్యాక్టరీస్, ఆ వన్ ఫ్యాక్టరీ కొనడానికి డబ్బులు లేదు, మూడు ఫ్యాక్టరీ, అవును త్రీ ఫ్యాక్టరీస్ కొనాలి. ఐస్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, లవ్ ఫ్యాక్టరీ. ఐస్ ఫ్యాక్టరీ అనేది ఎప్పుడు ఇక్కడ ఉండాలి హెడ్ మీద, ఎప్పుడు కూల్గానే ఉండాలి, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆల్వేస్ కూల్గా ఉండాలి. ఇంకొకటి షుగర్ ఫ్యాక్టరీ, ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు మన నాలుగు మీద ఉండాలి, ఎవరు ఎలా మాట్లాడినా కూడా మన ఆన్సర్ మాత్రం తీయగానే ఉండాలి. అండ్ ఆ లవ్ ఫ్యాక్టరీ మన హృదయంలో ఉండాలి, ఎల్లప్పుడూ అందరికీ ప్రేమని పంచాలి. సో ఆ మూడు ఫ్యాక్టరీస్ కానీ మనం కొనేసాం అనుకోండి, వీ క్యాన్ బీ ద యాక్చువల్ జెంటల్ మ్యాన్. వాట్ షుల్ ప్రభుపాద్ ఇస్ ఆస్కింగ్ అస్ టు బీ ఎ జెంటల్ మ్యాన్. డివోటీస్ మీన్స్ మన బిహేవియర్తోనే, మన మాటలతోనే, మన వ్యవహారంతోనే ఎవరు ఫీల్ అవ్వకూడదు. అని ఎప్పుడైనా పొరపాటుని ఇలా జరిగిందనుకోండి, ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఫస్ట్ క్షమాపణ అడిగేయాలి. నా మాటలతోని మీకు ఏదైనా నేను నొప్పి కలిగించానంటే, ఒక్కొక్కసారి అది మన మిస్టేక్ అవ్వకపోవచ్చు, చాలాసార్లు ఇలా అవుతుంది కదా, మనం మిస్టేక్ చేయలేనప్పుడు కూడా ఎవరు మన మీద వేసేయచ్చు, లేదండి మీరే ఇలా చెప్పారని, అప్పటికి కూడా ఏం పర్వాలేదు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హూ ఈజ్ రైట్, రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాల్యూ ద రిలేషన్షిప్, ఐ డోంట్ వాంట్ టు బి రైట్, ఐ జస్ట్ వాంట్ ద రిలేషన్షిప్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఇది అవ్వట్లేదు, అందుకోసం చాలామంది ఇంట్లో మనం చూస్తాము డివోర్సెస్, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎందుకంటే దే వాంట్ టు బి రైట్. నేను రైట్, నాకు ఇలా చెప్పారు, దట్స్ ఇట్. నో, దట్స్ నాట్ ఇంపార్టెంట్ హూ ఈజ్ రైట్, యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, దట్స్ ఇట్. మీరు అలా చెప్తే అలానే. ఇది మనం ఎప్పుడైతే నేర్చుకుంటాం, మన రిలేషన్షిప్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. చూస్తున్నాం కదా ఇండియన్ కోర్ట్స్లో ఎన్నెన్నో సంవత్సరాల నుంచి డివోర్స్ కేసులు, ఏమి లేదు, పెద్ద విషయమే లేదు, ఈవిడ ఇలా చెప్పింది, ఆవిడ ఇలా, నేను ఇలా చెప్పలేదండి, అయిపోయింది. దానికి వాళ్ళు ఎంత దూరం అయిపోతున్నారు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రూప గోస్వామి సేస్ కృష్ణ ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. ఎప్పుడు ఎవరితో మాట్లాడిన తీయగా. మా స్కూల్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయినప్పుడు టీచర్స్ చాలాసార్లు చెప్తారు, మేడం ఈ అబ్బాయి చూడండి ఇలా చేస్తున్నాడు అలా. నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీ పేరెంట్స్కి చెప్తున్నారు అనుకోండి వాళ్ళ పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ అప్రిషియేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయండి. వాళ్ళు కూర్చుని ముందు మీ అబ్బాయిలో ఏమేమేమే మంచి గుణాలు ఉన్నాయి. ఒక సీక్రెట్ మీకు చెప్తాను, ఒక్కొక్కసారి మా టీచర్స్ వచ్చి చెప్తారు, మేడం ఈ అబ్బాయిలో ఏ మంచి గుణం లేదు మేడం, ఎల్లప్పుడు అందరిని తోస్తూ ఉంటాడు, స్కూల్లో లేట్ వస్తాడు, యూనిఫామ్ నీట్గా ఐరన్ ఉండదు, పాలిష్ ఉండదు, హోంవర్క్ చేయరు, ఏం చేయమంటారు. నేను వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తాను, సరే ఈరోజంతా ఆలోచించండి, వన్ గుడ్ క్వాలిటీ, వన్ గుడ్ క్వాలిటీ నాకు రేపటికల్లా చెప్పండి. వాళ్ళు ఆలోచించి ఆలోచించి తెస్తారు, మేడం అతను స్మైలింగ్గా ఉంటారు మేడం, వెరీ గుడ్, అదే గుడ్ క్వాలిటీ, రాయండి గుడ్ క్వాలిటీ. ఎందుకు ఉండదు, అందరిలో ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది. సో మేము ఎప్పుడైనా పేరెంట్స్తో మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గుడ్ క్వాలిటీస్ చెప్తాము, మీ అబ్బాయి టైంకి వచ్చేస్తున్నాడండి, అంతా యూనిఫామ్ అంతా చాలా పర్ఫెక్ట్ అండి, చాలా యాక్టివ్ అండి, కానీ కానీ హోంవర్క్ చేయట్లేదు. తర్వాత ఒక చిన్న విషయం, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హార్ట్ని ఓపెన్ చేసేస్తారు మన మాట వినడానికి. మీరు ఊహించండి, మీరు స్టార్టింగ్లో వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ మీ అబ్బాయి ఏం వినదండి, ఏంటండి ఇలా ఉన్నాడంటే, అప్పుడు వెంటనే వాళ్ళు డిఫెన్సివ్ అయిపోతారు, మేము ఎందుకు వినాలి ఆ టీచర్ అలానే చెప్తారు. ఎప్పుడైతే మనం అప్రిషియేట్ చేయడం మొదలు పెడతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెటిల్ అయిపోతుంది, వాళ్ళ హార్ట్ని ఓపెన్ చేసేస్తారు, ఓకే ఐఎమ్ అప్రిషియేటెడ్ ఐఎమ్ అప్రిషియేటెడ్ అండ్ తర్వాత మనం ఓకే దిస్ ఇస్, అప్పుడు వాళ్ళు పాజిటివ్ అయిపోతారు, ఓకే మా అబ్బాయిలో ఇంత మంచి గుణాలు ఉన్నాయి, ఈ చిన్న మార్పైనా నేను ట్రై చేస్తాను, ఈ చిన్నదే కదా హోంవర్క్ చేయట్లేదు, నేను ట్రై చేస్తాను. సి ఊహించండి, యాజ్ అ పేరెంట్ దే మస్ట్ బి డూయింగ్ దర్ బెస్ట్. వాళ్ళు చాలా ఎక్కువ ట్రై చేస్తున్నారేమో, వాళ్ళు వాళ్ళు ఒక లెవెల్కి రీచ్ అవ్వలేకపోతున్నారు, కనీసం వాళ్ళు చేసిన పరిశ్రమకి మనం కొంచెం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు మన సి శ్రీ ప్రభుపాద్ చెప్పారు, బిఫోర్ కరెక్షన్ యు షుడ్ కెరాస్ ద పర్సన్, కెరాస్ బిఫోర్ కరెక్షన్ అంటే ఫస్ట్ గివ్ లవ్ దెన్ కరెక్ట్ అంతే. ఇప్పుడు మీకు ఎవరైనా ప్రేమిస్తున్నారనుకోండి, మీకు ఎప్పుడు ప్రేమని ఇస్తున్నారనుకోండి, ఆ తర్వాత మిమ్మల్ని కరెక్ట్ చేసేదా తిట్టినా మీరు ఫీల్ అవ్వరు. మీకు ఎప్పుడు వాళ్ళు అఫెక్షన్ ఇవ్వలేదనుకోండి, డైరెక్ట్గా వచ్చి మీకు తిట్టడం మొదలు పెడితే అప్పుడు ఏమవుతుంది, మీరు వినడానికి రెడీ కావరు, మీరు కూడా అగ్రెసివ్ అయిపోతారు. కానీ ఎప్పుడైతే మీకు అఫెక్షన్ ఇస్తున్నారు, అప్పుడు ఆ అఫెక్షన్తో పాటు తిడితే కూడా అది పెద్ద ఫీల్ అవ్వదు. దట్స్ వెరీ బిగ్ ట్రిక్ అన్నమాట. ఎవరికి మనం ఏదైనా వాళ్ళు మార్పు కావాలి, మన కోడలు ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, డైరెక్ట్గా మనం వాళ్ళని తిట్టడం మొదలు పెడితే వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ గివ్ లవ్. ఎప్పుడైతే మనం లవ్ ఇవ్వడం మొదలు పెడతారు, దే ఓపెన్ అప్ అండ్ దెన్ యూ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇది మీరు చేయండి అన్నమాట. సో ఈవెన్ మీరు ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు, యాజ్ ప్రీచర్స్ మీరు అందరూ ఇప్పుడు గీతా డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నారు, మీరు వెంటనే వెళ్ళినప్పటికీ క్రూరంగా మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, ఏంటండి మీరు మాసం తింటారా, మీ పని అయిపోయిందండి, కాలు చేతులు కట్ చేసి ఆయిల్ ఉడకబెడతారు చూసుకోండి నరకంలో, అప్పుడు మీకు అర్థమవుతుందంటే వాళ్ళు గెట్ అవుట్ అని చెప్తారు, మాకే గీత అవసరం లేదండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటారు. అలా కాదు, ఫస్ట్ లవ్ అండ్ అఫెక్షన్తో. అరే మీరు ప్రతి ఇయర్ తిరుపతి వెళ్తారనమాట, వావ్ ఎంత బాగండి, నేను అది విన్నానండి, మీరు ఎప్పుడు మానారనమాట, ప్రతి ఇయర్ వెళ్తారా. ద మూమెంట్ యూ గివ్ దెమ్ అఫెక్షన్ దే విల్ ఓపెన్ ఎస్. తర్వాత స్లోగా ద టెంపుల్కి వస్తారండి, సండే మాకు ఇలా ప్రోగ్రామ్ ఉంటుందండి, గీత తీసుకుంటారండి, అప్పుడు వాళ్ళు ఓపెన్ అబౌట్ దట్. సి వాట్ ఎవర్ ప్రభుపాద్ సేస్, దెర్ ఇస్ అ బిగ్ మీనింగ్ బిహైండ్ దట్. ఇట్ సేస్ డివోటీ హ్యాస్ టు బి అ జెంటల్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ ఎ జెంటల్ మ్యాన్, ఇఫ్ యువర్ బిహేవియర్ ఇస్ గుడ్, యూ కెన్ మేక్ ఎనీబడి డివోటీ. వై? బికాస్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీబడి ఇస్ అట్రాక్టెడ్ బై వన్ థింగ్, అండ్ దాట్ ఈస్ లవ్. If you love somebody, they will be attracted to you like a magnet. And after they are attracted to you, then you correct them. This is what you do, this is what you do, this is how you become a devotee. So Srila Prabhupada says, become a gentleman. And Krishna was also a gentleman. Ayana matalu chala chala tiyaga undedi, and andariki ayana anandanni ichchevaru anamata. Next quality ki velipodamu. Vinayi ante ikkada English lo translation icharu లిబ్రల్. సో లిబ్రల్ అంటే ఉదారంగా ఉండడము, చాలా ఉదారంగా ఉండడము. సో కృష్ణ తాలూకా ఒక క్వాలిటీ, ఆయన చాలా ఉదారంగా ఉండేవారు అన్నమాట. దాని అర్థం ఏంటంటే చాలా ఈజీగా ఎవరికైనా క్షమించడము, ఈజీగా ఎవరికైనా ఏదైనా ఇచ్చేయడము. మీకు అర్థమవుతుంది కదా ఉదారంగా ఉండడం అంటే? వెరీ గుడ్ నేచర్డ్, అంత కాంప్లికేటెడ్ కాదు ఆయన ఒప్పించడం అన్నమాట. చాలా సరళంగా ఒప్పేసుకుంటారు. సో ఇక్కడ అంటున్నారు ఉదారం తాలూకా ఒక ఎగ్జాంపుల్ రూపగోస్వామి ఇచ్చారు, లైక్ పూత్న. పూత్న ఏం చేసింది? అసలు కృష్ణుడిని చంపడానికి వచ్చింది. కానీ కృష్ణుడు ఏం చెప్పారు? ఆవిడ నాకు చంపడానికి వచ్చినప్పటికీ కూడా కనీసం తల్లిగా నటించింది, నాకు పాలు తాగిపించాలని అనుకుంది కదా, ఆ మాత్ర నాటకానికి ఆవిడకి నేను గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ ఏంటి? ధాత్రిగాని ఆవిడకి గోలోక బృందావన్లో ప్లేస్ ఇచ్చారు. సో ఇది కృష్ణ తాలూకా ఉదార హృదయం అన్నమాట. ఎంతో కొంత తల్లిగా నాటకం చేసినప్పుడు కూడా ఆయన, అందుకోసం కదా సుఖదేవ గోస్వామి భక్తుడయ్యాడు ఆయన. ఒక కారణం ఈ రెండు శ్లోకాలే, బరహాపీడము, కృష్ణుడి తాలూకా రూపం గురించి, అండ్ ఈ కృష్ణుడి తాలూకా స్వభావం గురించి ఆయన చాలా అట్రాక్ట్ అయిపోయారు. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి ఈ శ్లోకం వినారు, అహోబకీయం స్థనకాలకూటం, అహోబకీయం బకీ, బకాసుర తాలూకా చెల్లి బకీ, స్థనకాలకూటం, స్థన మీద కాలకూట విషయాన్ని పెట్టేసి వచ్చింది. సో అలాంటి దీన్ని కూడా కృష్ణుడు ఏం చేశారు? జిగ్గం సియాయాదపీయ సాధ్వి లేబే గతించా. సో అలాంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళని కూడా ధాత్రి అనే ఒక పదాన్ని ఇచ్చారు. అండ్ తర్వాత చివరి లైన్లో అంటారు, కింవా దయాలు. ఇలాంటి దయాలు ఎవరు ఉంటారు? ఇలాంటి మనస్తత్వం ఎవరు ఉంచుతారు? ఎవరైతే చంపడానికి వచ్చారో అలాంటి వాళ్ళని కూడా గిఫ్ట్ ఇస్తున్నారు. కింవా దయాలు శరణం వ్రజేమ, శరణం వ్రజేమ. సో నేను ఎవరి శరణం తీసుకోవాలి? ఇలాంటి వాళ్ళ శరణమే తీసుకోవాలి. ఎవరైతే ఇంత కొంత చేసినప్పుడు కూడా దాన్ని రెట్టింపుగా ఎక్కువ తిరిగి ఇవ్వాలని అనుకుంటారు, అలాంటి దయాలని వదిలేసి ఎవరి శరణాగతి తీసుకోవాలని ఆయన ఆ శ్లోకంలో పాడుతున్నారు. అది వినేసి సుఖదేవ గోస్వామి భక్తుడిగా మారిపోయి మళ్ళీ వెనకొస్తారు. అండ్ భాగవతం వాళ్ళ ఫాదర్ దగ్గర విన్నప్పటికీ మొత్తం భాగవతంని చెప్తారనమాట. సో ఇక్కడ కృష్ణ తాలూకా ఈ యొక్క క్వాలిటీ లిబ్రల్గా ఉంటారు, ఆయన చాలా ఉదారంగా ఉంటారు, ఆయన ఒక మంచి క్వాలిటీ. అండ్ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ రూపగోస్వామి ఇచ్చారు, ఎలా అక్రూర్. అక్రూర్ కృష్ణ తాలూకా అంకల్ అనమాట రిలేషన్షిప్లో. కానీ ఆ అంకల్గా ఉన్నప్పటికీ కూడా ద్వారకాలో ఆయన కృష్ణుడిని చంపడానికి చేసిన ఒక యుక్తిలో ఆయన పార్టిసిపేట్ చేశారనమాట. ఆ మొత్తం ప్లాన్లో ఆయన ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేశారు. చేసినప్పుడు కూడా కృష్ణుడు ఆయన క్షమించేశారు. అండ్ ఈవెన్ శివుడు కూడా కాశీరాజుతో కలిసి ఆయన కృష్ణుడిని అటాక్ చేశారు, కానీ కృష్ణుడు ఆయన క్షమించారు. అండ్ ద్వారపాలకులుగా ఉండు అని ఆశీర్వాదం ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇది కృష్ణ తాలూకా ఒక స్వభావం. ఎవరు ఎంతో కొంత సేవ కృష్ణుడిని అందిస్తే ఆయన ఎప్పటికీ అది మర్చిపోరు. పూర్వంలో కూడా మీరు సేవ అందించి ఉంటే, ఇప్పుడు మీరు సేవ అందించడం మానేస్తే కూడా మీరు పూర్వంలో చేసిందే ఆయన మర్చిపోరు. పూర్వంలో చేసావు కదా, దాని ఒక ప్రతిఫలాన్ని, నేను ఒక ఫలాన్ని తప్పకుండా నీకు ఇస్తాను. అండ్ చరిత్రంలో వస్తుంది ఎలా మానసికంగా కూడా ఎవరైనా కృష్ణుడిని సేవ అందిస్తే కృష్ణుడు మర్చిపోడు. మానసికంగా కూడా కృష్ణుడిని ఎవరైనా సేవ అందిస్తే కృష్ణుడు వాళ్ళకి అంతే ఫలాన్ని ఇస్తున్నారు. సో అలా ఉదారంగా ఎవరుంటారు? చిన్నప్పుడు మా మదర్ ఈ కథ చెప్పేవారు. ఒకతను చాలా పిస్నారి అనమాట. సో కృష్ణుడికి సేవ అయితే చేస్తాను స్వామీజీ, కానీ దేంట్లో అయినా డబ్బులు తీయాలంటే నాకు అడుగు చెప్పొద్దు. డబ్బులు తీయకుండా ఏదైనా అంటే చేస్తాను. సో అప్పుడు ఆ గురుజీ అంటారు, సరే అయితే నీకు డబ్బులేం తీయే అవసరం లేదు, కానీ నువ్వేం చేస్తావంటే రోజు పొద్దున స్నానం చేసి కళ్ళు మూసుకొని కృష్ణుడికి పాయసం తయారు చేస్తున్నావు అని అలా ఊహించు, అండ్ అలా నైవేద్యం పెట్టేసుకొని నువ్వు నీ డైలీ లైఫ్ ఎలా చేస్తున్నావు అలా చేసుకో, అంతవరకు చేస్తే సరిపోతుందన్నారు. ఏర్పడి ఇదైతే బాగుంది, మానసికంగా చేయాలంటే నాకేం ప్రాబ్లం లేదు, రోజు చేయాలంటే నా డబ్బులు ఖర్చు అయిపోతాయి. సో ప్రతిరోజు కూర్చొని మానసికంగానే చేస్తున్నాడు, సాయం చేస్తాడు, కూర్చుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, ఊహిస్తాడు అనమాట. ఇప్పుడు నేను పాలు వేడి చేస్తాను, దానిలో పంచదార వేసాను, యాలకులు వేసాను, ఆల్మండ్ వేసాను, ఇప్పుడు దానిలో బియ్యం వేస్తున్నాను, ఉడికిపోయింది, తులసి వేసాను, భగవంతుడి నైవేద్యం పెట్టాను, చాలా ఆనందంగా ఉంది. ఇలా చేస్తూ 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 కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఆల్మోస్ట్ ఆల్ 12 ఇయర్స్. అండ్ ఒకరోజు మళ్ళీ కూర్చున్నాడు పొద్దున. సో ఈసారి కూడా మళ్ళీ ఆ పాయసం తయారు చేసే ముందు తను అన్ని రెడీ చేసుకుంటాడు, పక్కనే పాలు పెడతాడు మెజర్ చేసి 1 లీటర్, ఓకే, పంచదార తీస్తాడు 2 స్పూన్స్ 3 స్పూన్స్, ఓకే అన్ని. సో ఈసారి కూడా అలానే చేస్తున్నాడు, రెడీ అయ్యాడు, పాలు తీసాడు, మానసికంగా ఓకే 2 లీటర్స్ పెట్టాను, బాగానే ఉంది, తర్వాత పంచదార. సో పంచదార తనకి రోజు 6 స్పూన్స్ పెట్టే అలవాటు అనమాట. సో ఈరోజు కూడా కౌంట్ చేస్తున్నాడు 1, 2, 3, 4, 5, 6, కానీ ఏదో ఆలోచనలో ఉన్నాడు, 6 తర్వాత 7 తర్వాత 8 2 స్పూన్స్ ఎక్కువ పెట్టేశాడనమాట. ఎక్కువ పెట్టినప్పుడు మానసికంగా కూడా తన పిషనరి కదా అనుకుంటున్నాడు, 2 స్పూన్స్ ఎక్కువ అయిపోయాయని మళ్ళీ తిరిగి తీసుకుంటున్నాడు, అమ్మో 2 స్పూన్స్ ఎక్కువ పడిపోయాయి షుగర్ అని మళ్ళీ బ్యాక్ తీసుకుని ఎందుకు వేస్ట్ చేయాలి అని. ఎప్పుడైతే ఆ మానసికంగానే చేతి పెట్టి ఆ 2 స్పూన్స్ బ్యాక్ తీసుకుంటున్నారో అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై దాన్ని చేతి పట్టుకున్నారు, బాబు మానసికంగా కూడా 2 స్పూన్స్ ఎక్కువ ఇవ్వలేవా, నీ నాన్నగారిది ఏం తీసుకోలేదు బాబు, ఇచ్చే పెట్టే అని చెప్తున్నారనమాట. సో అప్పుడు తను కళ్ళు తీశారనమాట, ఇదేంటి కృష్ణుడు పట్టుకున్నారనమాట. సో ఎప్పుడైతే కళ్ళు తీసి చూస్తే నిజంగా కృష్ణుడు నిలబడి ఉన్నారనమాట, అండ్ నవ్వుతున్నారనమాట, మానసికంగా కూడా 2 స్పూన్స్ ఎక్కువ పెట్టలేవా అని. సో అప్పుడు తను అనుకున్నారనమాట, నేను ఏం చేశాను, మానసికంగా భగవంతుడిని సేవ అందించినప్పుడు కూడా భగవంతుడు ప్రత్యక్షమయ్యారు, తను ఆశ్చర్యపోయారు. సో ఇది కృష్ణ తాలూకా ఒక ఉదార స్వభావం. ఆయన మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో, మనం ఎలా షో చేస్తున్నాం అది ఇంపార్టెంట్ కాదు, భావగ్రాహి జనార్దన. మన మనసు పూర్తిగా ఏదైనా చేస్తే, ఎలాగో మనం ఫిజికల్గా ఆఫర్ చేసిన పాయసం ఆయన ఏమైనా ఫిజికల్గా వచ్చి తాగరు, ఏదైనా అది మన భావము, ఆయన ఒక భావము, మనం భావంతో చేస్తాము, ఆ భావాన్ని ఆయన స్వీకరిస్తారు చాలా సింపుల్గా. సో ఇక్కడ అదే అని చెప్తున్నారు, ఆయన ఒక గుణము వినయ్, ఉదారవద, లిబ్రల్గా ఉండడము, అండ్ వెంటనే అందరినీ క్షమించడము, ఏదైనా ఎవరికైనా ఇచ్చేయడానికి ఆయన తయారుగా ఉంటారు, ఎంతో కొంత కూడా ఎవరైనా ప్రయత్నిస్తే, అంటే చెప్తారు కదా మనం ఒక్క అడుగు ముందు పెడితే కృష్ణుడు 10 అడుగులు ముందుకొచ్చి మనని కవగలిస్తారు, ఆ ఒక్క అడుగు మనము పెట్టాలి. సో ఎవరైనా అనొచ్చు, మా హస్బెండ్ కూడా అలానే ఉంటారండి, చాలా బాగుంటారండి, అందరికీ ఏదైనా ఇవ్వడానికి రెడీగానే ఉంటారండి, మేము కూడా దానం ఇస్తారండి, మేము కూడా ప్రతి బర్త్డేకి ఇలా వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోతాం, కానీ మన ఉదారత ఎలా ఉందంటే, ఒకసారి ఒక జిమ్లో జెంట్స్ అందరూ వర్కౌట్ చేస్తారు. సో వర్కౌట్ చేసినప్పటికి బట్టలు మార్చేయాలి కదా, బట్టలు మార్చుకుని ట్రాక్ ప్యాంట్స్ వేసుకొని జిమ్లో పనిచేస్తారు. సో ఆ ఎక్కడైతే డ్రెస్సింగ్ రూము బట్టలు మారుస్తారు, అక్కడ ఫోను, సామాన్లు, వ్యాలెట్స్ అన్నీ పెట్టేస్తారనమాట. సో ఒకసారి అలానే 4 to 6 జిమ్లో వర్కౌట్ అవుతుంది, జెంట్స్ అందరు వర్కౌట్ చేస్తున్నారు, వర్కౌట్ చేసిన తర్వాత అందరూ వచ్చి బట్టలు మార్చేసుకుంటున్నారు. ఎవరో వైఫ్ ఫోన్ చేసిందనమాట హస్బెండ్కి. సో వెంటనే హస్బెండ్ ఫోన్ ఎత్తారు, ఫోన్ ఎత్తినప్పుడు వైఫ్ అడుగుతుందనమాట, ఏవండి తనిష్క్లో డైమండ్ సెట్ చూశాను కదా, తీసేసుకోవాలనుకుంటున్నానండి. ఇతను వెంటనే అంటాడైతే, సరే అయితే తీసుకో, ఏం చేద్దాం, ఇతనేంటి ఇంత మంచి మూడ్లో ఉన్నాడు, ఒక్క మాట అనలేదు, చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడంటే మళ్ళీ అడుగుతుంది. అలా అయితే అదే ఆ సిఎంఆర్లో సాడీ చూశాను కదా తీసుకోమంటారండి, ఆ పర్లేదు తీసుకో అన్నారు. ఇతను చాలా మంచి మూడ్లో ఉన్నాడు, అయితే మనం అనుకున్నాం కదా ఈసారి స్విట్జర్లాండ్ వెళ్దాం టికెట్స్ తీసుకోమ, సరేలే తీసుకో అంటారు. ఈ ఇంత మంచిగా మళ్ళీ ఆ డైనింగ్ సెట్ అండి మనం వుడ్ క్రాఫ్ట్లో వాళ్ళు తీసుకోమన్నారు. ఈవిడ ఇంకా చాలా హ్యాపీ గెంతుతుందనమాట, ఇతను ఇంకా ఓకే అనేసి ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టిన తర్వాత అడుగుతున్నానమాట, ఈ ఫోన్ ఎవరిదండి అని అడిగారనమాట. అంటే ఇక్కడ ఉంది, అప్పుడు అతను ఒక అతను వచ్చాడనమాట, నాదేనండి ఆ ఫోన్ అంటే, ఏం పర్వాలేదు మీ వైఫ్ ఇందాక ఫోన్ చేసింది తీసుకోండి అన్నాడు. ఇతని పని అయిపోయింది, ఎందుకంటే ఈవిడికి ఆ గోలగోలలో వాయిస్ వినబడట్లేదు, అన్నిటికీ ఓకే 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 అనేసారనమాట. ఈవిడ హ్యాపీ అయిపోతుంది, ఇప్పుడు ఇతని పని అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత, అన్నిటికీ ఓకే అనేసాడు. సో మన దానం కూడా అలానే ఉంది. మన దానం కూడా, మనం కూడా అలాంటి దానమే ఇస్తాం అందరికి. ఏది మంది కాదు, కానీ నాది అని అనుకుని దానం ఇస్తున్నాను అంతే కదా. ఎంత గర్వంగా చెప్పుకుంటారండి, మేమేనండి ఈ పిల్లలకి చదివిస్తున్నామండి, ఇతనికి ఇలా చేస్తున్నాం, అసలు అది మీదా, అసలు ఇది మీదా, అన్ని భగవంతుడిది. మన దానం ఎలా ఉందంటే మీరు ఊహించండి, ఒక వ్యవసాయ భూమిలో చాలా ఎక్కువ బియ్యం బస్తాలు ఉన్నారనుకోండి, మన సత్యవతి మాతజీ వెళ్ళిపోతారు, రండి శ్రీదేవి మాతజీ ఒక బస్తా తీసుకోండి, నీలం మాతజీ మీరు రెండు తీసుకోండి, సారిక మాతజీ రండి మీరు నాలుగు తీసుకోండి, అందరు పనిచేసిన తర్వాత ఎవరైతే ఓనర్ వస్తాడు, అప్పుడు ఓనర్ వచ్చి అప్రిషియేట్ చేస్తారు, అబ్బా సత్యవతి మాతజీ ఎంత దానవర్ది, ఎంత చక్కగా, అందరు అమ్మా అది మీది కాదు దానం ఇవ్వడానికి నాది. కానీ మీరు అప్పుడు వాదించవచ్చు, ఎందుకంటే ఆవిడని మంచి పనే కదా చేసింది, తప్పు ఏంటి, తప్పు చేసిందా, మంచిగా ఇస్తుంది కదా అందరికీ ప్రేమతో పంచింది, కానీ అది ఆవిడది కాదు పంచడానికి, అది మన ప్రాబ్లం. మనం అనుకుంటాం నేను చేస్తున్నా నే, కానీ అది మీది కాదు. మీరు పీల్చిన గాలి కూడా భగవంతుడిది, మీరు నడిచిన భూమి కూడా భగవంతుడిది, మార్నింగ్ మీకు ప్రకాశం ఇస్తున్న సూర్యుడు అది కూడా భగవంతుడు పంపించారు, మీది ఏది, అంత గర్వం చేయడానికి మీది ఏది కాదు. సో ఆ అప్రిషియేషన్ మనకి లేదు భగవంతుడి పట్ల, మనల్నే మనం గర్వంగా చూసుకుంటాం, నేనేదో చేస్తున్నా, నేనేదో సాయం చేసేసుకుంటున్నాను అని. సో అందుగురించి ఈ లిబరల్, ఈ ఉదారం అనేది ఈ ఒక క్వాలిటీ భగవంతుడికి చేరిందే, ఆయన అలా ఉదారంగా ఉంటారు. మనం ఉదారంగా ఉండాలంటే మన దగ్గర ఏముంది ఇవ్వడానికి ఉదారంగా ఉందామని. ఇంద్రద్యుమ్న మహారాజ్ దగ్గర ఒక అతను సాధువు వస్తాడనమాట. సో ఇంద్రద్యుమ్న మహారాజ్కి చాలా ఎక్కువ గర్వం ఉందనమాట. సో ఆ సాధువు వచ్చినప్పటికి ఇంద్రద్యుమ్న మహారాజ్ అడుగుతున్నారు, మీరు వచ్చారు కదా, మీకు ఏమంటారు, ఒక 100 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను. సో అప్పుడు ఆ సాధు నవ్వుతున్నాను అనమాట, ఏంటి 100 గోల్డ్ కాయిన్సా. సో అప్పుడు ఆ సాధు అంటాడు, అలా కాదు, ఏది మీది అదే ఇవ్వండి, అదే నాదేనండి ఆ 100 గోల్డ్ కాయిన్, నేనే కదా ఇక్కడ రాజా, అది మీది ఎలా అవుతుంది, అది రాజ్యంది. సో ఓహో రాజ్యందా, అయితే సరే నేను నా రథాన్ని ఇస్తాను, ఎందుకంటే అది నా పర్సనల్ రథం. సో అప్పుడే సాధు అంటారు, ఆ రథం కూడా మీది కాదు కదా, ఎందుకు నాది కాదంటే అది ఆ పోస్ట్కి, ఎవరైతే రాజుగా ఉంటారో ఆ పోస్ట్కి, మీది కాదు. అయితే ఇతను అంటాడు, సరే అయితే నేను నా శరీరాన్ని ఇస్తాను. సో అప్పుడు ఆ సాధు నవ్వుతాడనమాట, మీ శరీరాన్ని మీరు ఎలా ఇస్తారు, శరీరం మీది కాదు కదా, తల్లి ఇచ్చింది. అప్పుడు తను అంటాడైతే నాది ఏది, నేను ఏమి ఇవ్వాలి. అప్పుడు ఆ సాధు అంటారు, మీది గర్వం, ఆ గర్వాన్ని ఇచ్చేయండి. ఇందాక గర్వంతో చెప్పారు కదా మీకు ఏమి ఇవ్వాలి అని, ఆ గర్వం ఇచ్చేయండి, అది మీదే, ఎవరిది కాదు అది, అది ఇచ్చేయండి అన్నారనమాట. సో అలా మనం అనుకుంటాము, ఇది నేను ఇస్తున్నాను, నేను హెల్ప్ చేస్తున్నాను, నా స్వభావం కూడా చాలా ఉదారంగా ఉంది అని, కానీ అది కాదు, ఇది మనది ఏది కాదు. మనం ఎప్పుడు ఎల్లప్పుడు అంత భగవంతుడిది, నాకు భగవంతుడు నిమిత్తగా చేస్తే నేను భగవంతుడి సేవలో ఉపయోగించాలి అని మనం అలా ఆలోచిస్తూ భక్తిలో ముందుకెళ్ళాలి. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. పొసెసింగ్ ఈక్విలిబ్రియం అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా భగవంతుడు సమానంగానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాలియాతో యుద్ధం చేసినప్పుడు కాలియా పాయిజనస్ గ్యాసెస్ అంత బయట తీస్తున్నాడు, భగవంతుడిని వక్షస్థలం మీద కొట్టుతున్నాడు, భగవంతుడిని కరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఎలా చేసినప్పుడు కూడా భగవంతుడు ఆయన ఒక ఫోకస్ లూజ్ చేయకుండా కాలియాకి ఇవ్వవలసింది ఇచ్చారు. అంటే ఇటు శిక్షించారు, మళ్ళీ ఇటు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారు బ్లెస్సింగ్స్? కాలియా ఒక పడుగు మీద ఆయన ఒక పాద పద్మాల్ని ముద్రించారు. సో ముద్రించినప్పటికి ఏమైంది, పర్మనెంట్గా కాలియాకి ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ నదియే కాదు, తను ఏ నదిలో వెళ్ళినప్పుడు కూడా గరుడు తన్ని తినదు. సో అలా భగవంతుడు, మనం ఒక్కొక్కసారి అనుకుంటాం మనతో చాలా కఠోరంగా ఉన్నారు, కానీ ఆయన ఎప్పుడు కఠోరంగా ఉన్నారు, ఆయన చాలా సమానంగానే ఉంటారు. ఇటు కఠోరంగా అనిపించినప్పుడు కూడా అటు మనకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చేస్తారు, ఏదైనా ఆయన బ్యాలెన్స్ చేసేస్తారు. ఎక్కడైతే అవసరమో అక్కడ మనని శిక్షిస్తారు, మళ్ళీ మనకి బ్లెస్ కూడా చేస్తారు. ఆయన అందరితో సమానంగా ఉంటారు. మన మహాభారత యుద్ధంలో చూసాము, దుర్యోధన్కి కూడా అవకాశం ఇచ్చారు, అర్జున్ కూడా అవకాశం ఇచ్చారు, కానీ అర్జున్ భగవంతుని ఎంచుకున్నాడు, దుర్యోధన్ నారాయణ సేన ఎంచుకున్నాడు. సో అవకాశం అయితే ఇద్దరికి ఇచ్చారు, వాళ్ళేం తీసుకున్నారు అది వాళ్ళ ప్రాబ్లం. సో భగవంతుడు అయితే అందరితో సమానంగానే ఉంటారనమాట, అది ఆయన ఒక క్వాలిటీ. ఈవెన్ శిశుపాలది కూడా మనం చూసాము, శిశుపాలు భగవంతుడిని విమర్శించాడు. సో ఇలా భగవంతుడు క్షమించారు కూడా శిశుపాలకి 100 times అండ్ తర్వాత శిక్షించారు. సో ఆయన ఎప్పుడు బ్యాలెన్స్లోనే ఉంటారు, ఇటు శిక్షిస్తారు మళ్ళీ ఇక్కడ మనకి బ్లెస్ కూడా చేస్తారు, జస్ట్ లైక్ ఏ డోటింగ్ ఫాదర్ అండ్ మదర్. మదర్ అండ్ ఫాదర్ కూడా అలానే చేస్తారు, ఒక్కొక్కసారి ఇలా కోపం చెప్పినప్పుడు కూడా అది మన మంచి కోసమే అండ్ తర్వాత దానికి మళ్ళీ ఏదో మనకి రిటర్న్ కూడా గిఫ్ట్ ఇచ్చేస్తారు. సో మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం. సో అలా లార్డ్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ హీఈస్ ఈక్వల్ టు ఎవ్రీబడి. మనం వాదించవచ్చు లేదు డివోటీస్కి పార్షాలిటీ చూపిస్తారు నాన్ డివోటీస్, కానీ చూడాలంటే నాన్ డివోటీస్ భగవంతుణ్ణి పూజించట్లేదు. ఏథిస్ట్ ఎవరైతే నాస్తికులు భగవంతుని పట్టించట్లేదు, కానీ వాళ్ళకి కూడా గాలి ఇస్తున్నారు, వాళ్ళకి కూడా భూమి ఉంది, వాళ్ళు కూడా సూర్యతాలోక ప్రకాశం ఉంది. భగవంతుడు వాళ్ళకి చెప్పలేదు కదా మీరు నన్ను పూజించట్లేదు అందుకోసం మీకు గాలి ఇవ్వను, మీరు ఆక్సిజన్ మాస్క్ వేసుకోండి మీకోసం లేదు, సూర్యప్రకాశం మీకోసం లేదు, మీరు జనరేటర్ పెట్టేసుకోండి లేదు. అందరికీ ఆయన ఇస్తున్నారు, ఎవరైనా భగవంతుడికి పట్టించినా లేనా అందరి దగ్గర ఆయన సమానంగానే ఉంటారు. ఇది భగవంతుడి తాలూక ఒక క్వాలిటీ. మనం కూడా యాజ్ ఎ డివోటీ ఈ యొక్క క్వాలిటీని పెంచుకోవాలి, అందరితో సమానంగా ఉండడం, అందరితో సమభావనతోనే ఉండడం. ఎప్పుడు ఎవరి మీద ఒక రకంగా ఇంకో పర్సన్ మీద ఇంకొక రకమైన ఇది ఉండకూడదు. మన అందరికీ ప్రేమతోనే కృష్ణ భక్తిని పంచాలంటే అందరికీ ప్రసాదం ఇవ్వాలి, అందరికీ మనము కృష్ణ చైతన్యాన్ని పంచాలి. సో ఇది భగవంతుడు క్వాలిటీ. ఈరోజు ఇక్కడే ఆపుదాము, మళ్ళీ వచ్చే ఆదివారం మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదకి జయ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కృష్ణచంద్ర భగవాన్కి జయ్. శ్రీల ప్రభుపాదకి జయ్.